ఈ విధంగా లక్ష్మీదేవిని ప్రార్థించి, బ్రహ్మగారు నువ్వు మాతో పాటు రథము లాగడం ధర్మం కాత్తల్లో, ఇప్పుడు ఆయన పక్కన కూర్చో అని పక్కన కూర్చోబెట్టాడు. ఇక రథాన్ని తక్కిన వాళ్ళంతా నడిపారు. త్రిమూర్తుల్లో బ్రహ్మగారు, శివుడు, ఇది కాక ఇంద్రాది దేవతలు, వీళ్ళంతా రథానికి పెద్ద తాడు ఒకటి కట్టారు. ఏం తాడని అడగరే, వాసుకి అట. శివుడి మెడలో ఉండే సర్పం వాసుకిని తాడు కింద కట్టి ఆ తాడు బుచ్చుకు లాగారు. ఇప్పుడు వాసుకు వస్తే మనకు అసలుకే మోసం. ఆయన వచ్చి తాడుగా ఆ రథానికి చుట్టుకుని ఉంటే ఒక్కడు లాగగలడా? బుస్సు అనగానే హడిలి కిలోమీటర్ దూరం మారిపోతాం, మళ్ళీ అక్కడ కనబడం. అందుకని తాళ్ళు కొడుతున్నారు. కానీ ఆ రోజుల్లో వాసుకి స్వయముగా ఒక పగ్గముగా మారిపోయాడు అనమాట. అది పుచ్చుకున్నారు వాళ్ళు. పుచ్చుకుని దేవతలంతా చక్కగా రథం రాగారు. రథం ఎప్పుడు మహావేగంగా లాక్కూడదు, మెల్లగా నడపాలట. భగవంతుణ్ణి కాని గురువుని కాని ఊరేగిస్తున్నప్పుడు, ఊరేగింపుగా తీసుకెడుతున్నప్పుడు వాహనములు మెల్లగా వెళ్ళాలి. ఉపన్యాసానికి వస్తున్నప్పుడు స్పీడ్గా వచ్చేయచ్చు. ఉపన్యాసానికి కూడా మెల్లిగా నడిపితే ఈయన మూడింటికి బయలుదేరాలి అక్కడ ఉప్పల్లో. అప్పటికి సాయంకాలానికి ఇక్కడికి రాగలుగుతాడు, లేకపోతే తిప్పలు వస్తాయేమోనా. అందుకని రథోత్సవములలో రథమును వేగముగా నడపరాదు, మెల్లమెల్లగా నడపాలి. ఇక చక్రాలు ఎంత ఎత్తు చక్రాలండి బాబు, ఆ చక్రాల కింద పడి నలిగి పచ్చడైపోకుండా చాలా జాగ్రత్త వహిస్తారు. అందుకే అటు ఇటు చక్రాల దగ్గరికి ఎవరు వెళ్లకుండా చూస్తారు. అప్పుడప్పుడు ప్రమాదాలు జరిగి కింద పడిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు వైకుంఠానికి పోతారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇంట్లో వాళ్ళు వైకుంఠానికి వెళ్ళలేరు కదా, అందుకని వీళ్ళు ఏడుస్తారు. ఈ చక్రోత్సవాలు జరుగుతున్నప్పుడు, ఈ రథోత్సవం జరుగుతున్నప్పుడు చక్రాల మీద దారి పొడుగోత, పెరుగు, అక్షతలు, తేనె, గంగాజలం మంత్రపూర్వకంగా జల్లుతూ ఉంటారు. తర్వాత ఇంకో విషయం ఉన్నది. ఈ జగన్నాథరథం బయలుదేరి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా మందిరం దగ్గర ఆగుతుంది. ఇప్పటికి కూడా గుండీచానే పిలుస్తారు. వ్యాసుడు స్కాంద పురాణములో వైష్ణవ ఖండములో గుండీచ అని పేరు పెట్టాడు. అదే పేరు ఇప్పటికీ ఉందండి, ఏం పేరు మాత్రం మార్చలేదు. కొన్ని కొన్ని పేర్లు మారతాయి కానీ ఇది మారలేదు. భగవంతుడు ఆనాడు నిర్ణయించిన నామమే ఇప్పటికీ ఉన్నది. సరిగ్గా ఈ రథం గుడి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ప్రాంతం, దాన్ని గుండీచ మందిరం. ఆ గుండీచ మందిరం దగ్గర వారం రోజులు ఆగిపోతుందండో ఈ రథం. ఈ మూడు రథాలు కూడా అక్కడే ఆపేస్తారు, మళ్ళీ వెనక్కి వెంటనే తీసుకురారు. ఈ గుండీచ అంటే ఏమిటి? జగన్నాథుడు మొట్టమొదట ఆవిర్భవించిన స్థలం. ఆయన ఒక దొంగ రూపంలో వచ్చాడు కదా, ఆ దొంగను అక్కడ పెట్టారట మొదట. అందుకని అక్కడే విగ్రహాలు తయారు చేశారు గనక, అక్కడే దొంగ వచ్చింది గనక అది ఆయన పుట్టిన స్థలంగా భావిస్తారు, జన్మస్థలం. అందుకని అక్కడ ఈ రథాలు 5 రోజులు ఆగుతాయి. ఎన్ని రోజులు? వారం రోజులు ఉంటాయి. ఈ వారం రోజులు ఈ రథంలో ఉన్నటువంటి స్వామిని రాత్రిపూట తీసి అక్కడ పెడతారు, మళ్ళీ అందులో పెడుతూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. ఇక్కడే ఈ గుండీచా దగ్గరే ఇప్పుడు ప్రస్తుతం శంకరమఠం ఉన్నది. ఆది శంకరాచార్యులు వారు 4 దిక్కులలో 4 శంకరమఠములు స్థాపించారు అని చెప్పుకున్నాం కదా. అందులో తూర్పు దిక్కున పూర్వామనాయ శంకరమఠం ఈ గుండీచా దగ్గరే ఉంటుంది, మందిరం దగ్గర. ఆ తర్వాత గౌడీ మఠాన్ని కూడా స్థాపించారు మనకి పరమ పూజ్యుడు నిమాయి ఆయన్నే. తర్వాత ఏమన్నారు? శ్రీకృష్ణ చైతన్య అన్నారు. కృష్ణ చైతన్య మఠం అది. ఆయన అసలు పేరు నిమాయి, బెంగాల్లో పుట్టాడు ఆయన, మాయాపూర్లో. ఆయన కృష్ణుడికి అపరావతారం అని భావిస్తారు. పరమ పూజ్యుడు ఆయన, ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆయన పాట కాని ఆయన మాట కాని. ఆజుఖాసు మేరా దిన్హై అమృత దిన్నాయా, అమృత దిన్నాయా, ఆజుఖాసు మేరా దిన్హై అమృత దిన్నాయా, అమృత దిన్నాయా, తన్ను మన్ను ధన్ను సబ్బుకో తుజు మేలగాయా, తన్ను మన్ను ధన్ను సబ్బుకో తుజు మేలగాయా, గోపాలరే గోపాలరే గోపాలరే, తేరా ధ్యాను జ్ఞాను మన్ను భాయా, జ్ఞాను మన్ను భాయా, ఆజుఖాసు మేరా దిన్హై అమృత దిన్నాయా, అమృత దిన్నాయా. మహానుభావుడు నిమాయి రాసిన గొప్ప కీర్తన. ఈరోజు నా జీవితంలో ముఖ్యమైన దినం ఖాస్ అంటే ముఖ్యమైన హిందీలో. ఆజు ఖాసు మేరా దిన్ హై, మేరా దిన్ ఆజు ఖాసు హై. ఈరోజే నిజమైన ముఖ్యమైన దినం. ఎందుకని? నేను ఈరోజు శ్రీకృష్ణుడిని గుర్తించాను. నా శరీరం, మనస్సు, ధనం అన్ని నీలో లగ్నం చేసి గోపాల గోపాల అని నిరంతరం నిన్ను ధ్యానం చేస్తూ ఉంటాను. అందుకే ఈరోజు నాకు అమృతం వంటి దినము అని ఆయన మీద ఎన్నో కీర్తనలు రాశాడు. బెంగాలీలో రాశాడు, హిందీలో రాశాడు, అపూర్వమైన అద్భుతమైన భాషలో సంస్కృతంలో రాశాడు ఆయన. ఆయన మీద ఒకప్పుడు నేను రాశాను గౌడీ మఠం వాళ్ళ కోసం, బహుశా 1987 అనుకుంటున్నాను, 1987. చిన్న వయసు నుంచి పురాణాలు చెప్పడం వల్ల నేను అప్పుడు గౌడీ మఠంలో పురాణం చెప్పాను. కొవ్వూరు గౌడీ మఠంలో ఎక్కువ చెప్పేవాడిని. ఎక్కడికి వెళ్ళినా నేను మళ్ళీ ఉపన్యాసానికి కొవ్వూరు వెళ్ళిపోయి, అక్కడ గౌడీ మఠం గోదావరి తీరంలో ఉంటుంది, వాళ్ళకి నేనంటే చాలా ఇష్టంగా ఉండేది. భాగవతం చెబితే నేనే చెప్పాలన్నట్టుగా వినేవారు. కుర్రాడి పురాణం అంటే ఎక్కువ ఇష్టపడేవారు. తర్వాత వాళ్ళు ప్రసాదం పెడతారు, పాయసం. ఆహా, అమృతానికి దానికి పెద్ద తేడా ఉండదు. అమృతం మనం ఎలా ఉందో చూడలేదు, కానీ ఆ ప్రసాదం తింటే అమృతం కూడా దాని ముందు బలాదూరు అనిపిస్తుంది. అంత బాగా చేస్తారు వాళ్ళు, చాలా బాగా చేస్తారు పాయసం. ఒక్క నేను వెళ్ళినప్పుడు నా కోసం స్పెషల్గా చేసేవారు. ఒత్తప్పుడు రోజు చెప్పిపోయినా ఆ రోజులు మర్చిపోయాం, చాలా కాలం అయిపోయింది కదా, మరి ఎన్నాళ్ళు అయిందండి. చాలా కాలం అక్కడ ఒక 5-6 సార్లు చెప్పాను నేను. ప్రాణం పెట్టేసేవారు వాళ్ళు. ఈ మధ్యన వెళ్ళపోవడం వల్ల అక్కడ ఎవరెవరు ఉన్నారో, పాత వాళ్ళు ఉన్నారో కొత్త వాళ్ళు ఉన్నారో తెలియదు. అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏది పాయసం ఒకటి ఎంతో రుచిగా ఉంటుంది, కానీ మిగతా పదార్థాలు తమాషాగా ఉంటాయి. మా నాన్నగారు 2001 మరణించాక ఆయన అస్థికల్లో కొంత భాగం గోదావరిలో కలిపాం. గోదావరిలో కలిపిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో తలో ప్రాంతంలో ఉన్నటువంటి వాడు, బెంగళూరులో ఉన్నవాడు ఒకడు, వాడు రాలేదనుకుంటాను, కానీ బెంగళూరు వాడు ఎప్పుడు రాలేడండి, ఎందుకంటే బెంగళూరు కదా అది బెంగళూరు. ఆయన పాపం దూరంలో ఉండిపోయాడు. వైజాగ్లో ఉన్న ఆయన ఒక ఆయన, నేను హైదరాబాద్ నుంచి ఇటు నుంచి నేను ఇలా అందరం వెళ్ళాం, కొవ్వూరులో దిగాం. దిగిన తర్వాత గోదావరిలో కలిపిన తర్వాత భోజనం ముందే చెప్పాం, ఈ గౌడీ మఠంలో నియమం ప్రకారం ఉంటుంది కనుక. పాపం వాళ్ళకి పొరపాటున ఏ రోజు వస్తున్నావో చెప్పకపోవటం వల్ల హఠాత్తుగా వెళ్ళడం వల్ల అయ్యయ్యో ఒక్కరోజు ముందు తెలిస్తే బాగుండేదండి. అప్పటికి లేవు కదండి సెల్ ఫోన్లు. 2001 ఒకటి సెల్ ఫోన్ ఏడిసింది నాకు, 2006 4 5 వచ్చింది సెల్. అందువల్ల అప్పట్లో ఏమీ లేవు. సరే ఇన్ఫర్మేషన్ అందలేదు మొత్తం మీద. అయ్యో మీకోసం పాయసం చేయలేకపోయామండి అన్నారు. సరే కాసేపు కూర్చోండి అన్నారు. మామిడికాయ పప్పు చేస్తామన్నారు. ఇంకేముంది, మామిడికాయ పప్పు ఏవో పచ్చళ్ళు ఉంటాయి అనుకున్నారు వీళ్ళు. నాకు తెలుసు అనుకోండి, మిగతా వాళ్ళకి తెలియదు మామిడికాయ పప్పు అంటే ఏమిటి అక్కడ. ఆ తర్వాత అన్నం వడ్డించారు. ఉప్పు కారం ఏం వేరు కదా, వెయ్యినటువంటి అరటికాయ ముక్కలు. నా పక్కన మా తమ్ముడు, ఆయనేమో ఏదో మంచి భోజనం అనుకున్నాడు. ఆయన సాత్విక భోజనం వాళ్ళకి తెలియదు కదా ఇంకా అంతలాగా. తెరో చూస్తే ఉప్పు కారం లేని అరటికాయ ముక్కలు. ఇంతలో కాసేపు నాకు కంగారు పడకండి, మామిడికాయ పప్పు ఉంది అన్నాడు ఆయన. ఇంకేముంది వీడు, ఆ మట్టు కన్నదల ముందుకు లేగాడు. ఆ కాసేపటికైన ఓ గిన్నె పట్టుకొచ్చాడు. మామిడి వాళ్ళు ఒరియా బెంగాలీ వాళ్ళు కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు బెంగాలీ వాళ్ళు ఎక్కువ, వాళ్ళ తెలుగు తమాషాగా ఉంటుంది అనమాట, అందుకే చాలా విచిత్రమైన తెలుగుది. మామిడి కాయ పప్పు అన్నాడు, పట్టుకు రండి అన్నాడు ఈయన. ఏమిటది, ఓ మామిడికాయ మొక్కేసి చారు, అది మామిడికాయ పప్పుట, అందులో పప్పు లేదు, మామిడికాయ పప్పు అనుకున్నాడు. ఒక్క 2 కందిపప్పులు ఒక్క మామిడికాయ మొక్క వేసి కాస్త ఏదో ఇంత చింతపండు వేసి చాలా సాత్వికంగా ఉంటుంది, ఏముండదు ఉప్పు కూడా సరిగ్గా లేదు. ఇంకేముంది ఇంతర్నంలో కలిపి ఇది మామిడికాయ పప్ప అనుకున్నాడు పాప. అంటే వాళ్ళు ఎంత సాత్విక ఆహారం తింటారు చూడండి. మనకి మళ్ళీ మామిడికాయ పప్పు అంటే ఇక్కడ ఇలా మొన్న వడ్డించినట్టుగా ఉండదు. ఏ కారం లేదు, ఏ మనవాళ్ళు ఇక్కడ వేస్తే కారం దెబ్బకి మళ్ళీ 3 రోజుల దాకా కళ్ళు మండుతుంది అనుకోండి. అక్కడ అసలు కారం లేదు, ఉప్పు లేదు, మాయదారు గొడవ. ఆ దెబ్బకి అడిలిపోయి ఇంకా నేను గౌడీ మఠానికి పోయినాను రానన్నాడు. కంగారు పడకరా, పాయసం చేయిస్తాను, ఓ రోజు నేను పాయసం పెట్టిస్తే ఉట్టి ఆవుపాలే మరగబెట్టి కాచి కాచి 5 లీటర్ల పాలు కాచి అందులో 1 కేజీ బియ్యమే పోసి జీడిపప్పులు వేసి బెల్లం వేసి కొట్టి చేస్తారండి. రామరామ పాయసం తింటే వైకుంఠంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక గ్యారంటీగా గోలోకానికి వెళ్ళిపోయినట్టు, బృందావనానికి వెళ్ళిపోయినట్టు, ద్వారకలోకి వెళ్ళి కుచేలుడికి కృష్ణుడు పెట్టిన పాయసం తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత మధురంగా ఉంటుంది వాళ్ళ పాయసం, అద్భుతమైన పాయసం. మీకు జీవితంలో ఎప్పుడైనా గౌడీ మఠం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకు తినండి. జై గోపాలకృష్ణ భగవానికి. కృష్ణుడి అంటే మళ్ళీ వేరే లోకానికి వెళ్ళిపోతాను. ఇదంతా గురువుగారు ఎందుకు చెప్తున్నారు, ఆ గౌడీ మఠం ఆ గుండీచామ దగ్గరే ఉంటుంది, మందిరం దగ్గర. ఆనాడు మహానుభావుడు నిమాయి కృష్ణ చైతన్య స్వామి వారు అన్ని చోట్లకి తిరిగి తిరిగి భూమండలం అంతా కాలినడకని తిరిగి అందరినీ చేయించి మంత్రోపదేశాలు ఇచ్చి కృష్ణ మఠాన్ని స్థాపించాడు. ఆయన లేకపోతే ఇష్కాన్ లాంటివి లేవు, వాళ్ళ ఇష్కాన్ లాంటివి లేకపోతే గౌడీ మఠం లాంటివి లేకపోతే ఇప్పటికే విదేశాలలో చాలా ప్రమాదం వచ్చేది. కృష్ణుడికి సంబంధించిన తత్వాన్ని బోధించి బోధించి మహానుభావుల్ని తయారు చేసి ఎంతోమంది గొప్ప వాళ్ళని తయారు చేసి మన ధర్మాన్ని నిలబెట్టిన మహానుభావుడు ఆ శ్రీకృష్ణ చైతన్య స్వామి, కృష్ణస్వరూపుడే. ఇలాంటి వాళ్ళు ఎంతమంది శ్రమిస్తే ఈ ధర్మం నిలబడిందండి. ఇప్పటికి కూడా ఒక ఆయన ఉన్నాడు మంచి తుపాకీ తోటాల చితగేసి మన ధర్మాన్ని నిలబెడుతున్నాడు ఆయన, ఆ కృష్ణ చైతన్య మఠానికి గౌడీ మఠానికి ఆ సంప్రదాయానికి చెందిన మహానుభావుడు. ఆయన పేరు రాధామనోహర్ గారు అను కదా, రాధామనోహర్ గారు. ఏ భలే ఉంటుందండి ఆయన భాష కానీ ఆయన తత్వం కానీ ఈ పచ్చితరగాళ్ళు కానీ ఈ కిరస్థానంగాళ్ళు కానీ ఏకి పారేస్తాడు ఆయన. AK-47 ఆయన AK-47 అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ధర్మం నిలబడుతుంది అనమాట. ఒక్కసారి ఎప్పుడైనా మన పీఠానికి చక్క తీసుకొద్దామండి, ఈ ధర్మాన్ని రక్షించి ఇలాంటి వాళ్ళు తీసుకురాపండి. అలాగా మేము ఎలాగో అలా పురాణం చెప్పగలం తప్ప అంత స్థాయిలో ధ్వజం ఎత్తలేము. ఎత్తే వాళ్ళకన్నా మనం చేయొత్త ఒప్పుతలేగండి. మరి ఎవడెవడి దగ్గర ధర్మం ఉన్నదో, ఎవరు ధర్మాన్ని నిలబెడుతున్నారో వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన హిందువుల మీద ఉంది. సంఘటితం కావాలి, మనం ఒక ఓటు బ్యాంకుగా ఏర్పడాలి హిందువులు ఎప్పుడూ కూడా. హైందవాన్ని ఎవడు యజ్ఞం చేసినా ఎవడు ఆలయం నిర్మాణం చేసిన వాళ్ళు కాపాడుతున్నట్టు ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళు మనం కాపాడాలి. ఒక ఆయన గుడి కట్టాడు, ఏ పార్టీ మనకు అక్కర్లో, గుడి కట్టాడు కదా ఆయనకి సపోర్ట్ చేయండి. మనకి పార్టీలు అక్కర్లేదు ఇంకొకరిలా, మనకు కులం అక్కర్లేదు ఇంకోటి అక్కర్లేదు, మన ధర్మమునకు సాయపడుతున్నటువంటి వాళ్ళు యజ్ఞములు చేస్తే సాయం చేద్దాం, గుడులు కడితే సాయం చేద్దాం, ఏ అభివృద్ధి చేసినా మనం సాయం చేద్దాం. తద్వారా ధర్మరక్షణకి మన వంతు సహకారం మనం అందిద్దాం. ధర్మో రక్షతి రక్షిత. అజయ్ శ్రీరామ్. ఆ తర్వాత గౌడీ మఠం పక్కన రామకృష్ణ మఠం కూడా ఉన్నది. వివేకానందుడి ధర్మమానని రామకృష్ణ మఠం అక్కడ స్థాపించబడింది. ఆ పక్కనే సూర్య దేవాలయం కూడా గుండీజలం ఉంటుంది. కోణార్క సూర్య దేవాలయానికి నమూనాయా అన్నట్టుగా చిన్న సూర్యాలయం అక్కడ ఉంటుంది. అక్కడ గుండీజాలో ఈ రథములు 7 రోజులు ఉంచుతారు. తర్వాత తిరిగి తీసుకెళ్లి యథాస్థానంలో పెట్టేస్తారు. ఈ ఉత్సవమూర్తుల్ని మళ్ళీ ఆలయంలో ప్రవేశపెడతారు. ఈ ఊరేగించేది ఉత్సవమూర్తులు ఉండవు, మూల విరాట్లు కష్టమా అది మీకు తెలుసు. ఇలాంటి ఉత్సవమూర్తుల్ని ఊరేగిస్తారు, మళ్ళీ వాటిని లోపలికి ప్రవేశం పెడతారు. ఇక జ్యేష్ఠమాసంలో అమావాస్య నాడు, ఆషాఢమాసంలో రథోత్సవం కదా, ఆషాఢం ఆయనకి ఇష్టం కదా, జ్యేష్ఠమాసంలో వచ్చే అమావాస్య నాడు ఈ విగ్రహాలు ఉంటాయే ఉత్సవమూర్తులకి మూల విరాట్లకి కూడా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసేట బ్రహ్మ. ఆనాడు కొబ్బరి నీళ్లతోటి నారికేళ జలం అంటే పవిత్ర జలం. ఎందుకని కొబ్బరి నీళ్ళలో ఎంగిలి వెళ్ళదు. భూలోకంలో మీరు ఎంత కష్టపడి మడి నీళ్లు తెచ్చినప్పటికీ అందులో ఏదో రకంగా ఎంగిలి వస్తుంది. ఎందుకని గంగాజలం తెచ్చామండి. ఆ గంగాజలంలో పైన ఎవరో ఒకటి స్నానం చేశాడా లేదా, ఆచమనం చేశాడా లేదా, కాబట్టి అంత గంగలో కూడా ఎంగిలి ఉంటుందిట. గంగనున్న చాప కప్ప ఎంగిలంటున్నావు లింగ అని పాటలేదు మరి పాతకాలంలో తత్వాల్లో. గంగలో చేప కప్ప అన్నీ ఉంటాయి, ఎవడు పడితే వాడు స్నానం చేస్తాడు. అందులో కొంతమంది అంటారు ముక్కులు చేస్తారు కర్మ, కాబట్టి ఏ రకంగా చూసినా పాప అంత పవిత్రంగా చాలా గొప్పదైనా ఎంతో కొంత ఎంగిలి ఉంది. పోని సముద్ర జలం అందామంటే అందులో తాబేళ్లు పీతలు ఉన్నాయి, అందులో చేపలు బర్ర బర్రని అరగదీస్తూనే ఉంటారు, ఈ తుక్కు అందులోనే కలుపుతూ ఉంటారు, కాబట్టి ఆ నీళ్ళలోనూ కొంత దోషం ఉన్నది. ఆఖరికి బావి నీరు తోడదామన్నా ఆ నీరు తోడే బకెట్లో దోషం ఉండొచ్చు, ఆ నీళ్లు తోడిన వాడి చేతుల్లో దోషం ఉండొచ్చు. అదే కొబ్బరికాయ అయితే బొండం అలా కట్టి కొట్టేస్తాడు, బొండం పడంగా ఎత్తి పైన నీళ్లు పోసేస్తారు, చేత్తో పైన పట్టుకుంటారు కానీ నీళ్లలో వేలెట్టరు. కాబట్టి కొబ్బరి బొండం నీరు ఒక్కటి ప్రపంచంలో అతి పవిత్రమట. అందుకే కొబ్బరికాయ అంటే పరమాత్మకు అంత ఇష్టం అన్నారు. అందులోకి నీరు తనంత తాను వచ్చేస్తుంది, తనంత తానే ఎండిపోతుంది కూడా. ఎలా పుడుతుందో నీరు తెలియదు, ఎలా కురిడీకాయ అయినప్పుడు ఎండిపోతుందో తెలియదు. అందుకని కొబ్బరి జలం అతి పవిత్ర జలం, నారికేళ జలం అంటే స్వర్గములోని అమృతం ఎంత గొప్పదో అంత గొప్పదట. అందుకని నారికేళ జలంతో ఈశ్వరునికి కానీ ఉత్సవమూర్తులకి కానీ ఇలాగ భగవంతునికి సంబంధించిన మూర్తులకి చక్రాలకి సుదర్శన చక్రం వంటి యంత్రాలకి వీటన్నిటికీ అభిషేకం చేయటం పరమ పవిత్రం. బ్రహ్మగారు ఆనాడు ఈ ఉత్సవమూర్తులకి మూల విరాట్లకి అమావాస్య నాడు జ్యేష్ఠమాసంలో అభిషేకం చేశాడు. ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు అంటారు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అనేది మనం కళ్ళారా చూడలేం కదా. మరి ఇది పురాణములో చెప్పారు కానీ నేను తెలుసుకున్నాను కిందసారి వెళ్ళినప్పుడు. 2018 పూరిలో 7 రోజులు ఉన్నాం, అప్పుడు అర్చకులు మాకు చెప్పారు ఈ పురాణములో చెప్పినవన్నీ తూచా తప్పకుండా చేస్తున్నామండి అన్నారు. ఇప్పుడు అలాగే జరుగుతున్నాయట. మొహమాటలేదు, మీరు కావాలంటే వెళ్ళి అడగండి, వాళ్ళే చూపిస్తారు. జ్యేష్ఠమాసంలో అమావాస్య నాడు కొబ్బరి నీళ్లతో మేము అభిషేకం చేస్తామని చెప్పారు. ఆ తర్వాత వెంటనే చీకటి గదిలో పెడతారు చండోయ్, ఏది ఉత్సవమూర్తుల్ని. ఉత్సవమూర్తుల్ని కొబ్బరి నీళ్లతో అభిషేకించాక వెలుతురు లేని ఒక చీకటి గదిలో ఉంచుతారు. మళ్ళీ ఎప్పుడు తీస్తారు అందులోంచి? అమావాస్య పాడ్యమి అయిపోయాక ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు ఆ చీకటి గదిలోంచి బయటికి తీసుకొస్తారు. ఈ మూడు రోజులు అంటే అమావాస్య నాడు రాత్రి, పాడ్యమి నాడు రాత్రి, విధీనాడు పగలు, ఈ విధంగా మూడు పగళ్ళు అందులో ఉంటున్నాయి కదా అవి. ఈ మూడు పూటలు అందులో ఉండడం అంటే అది ఎటువంటిదట? మూడు రకాల తాపములను తొలగిస్తుందట అది. తల్లి గర్భంలో ఉండడం ఎంత గొప్పదో అలాంటిది, దాంతోపాటు తాపత్రయం తొలగిస్తుంది. ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆదిదైవికం అనే తాపత్రయం తొలగించడం కోసం ఈ చీకట్లో ఉంటాం మేము అని చెప్పారు వాళ్ళు. ఆ చీకట్లో వాళ్ళు మూడు కాలముల పాటు ఉంటే, మూడు పృద్ధుల పాటు అందులో ఉంటే మనకి మూడు జన్మల పాపములు తొలగిపోతాయి. అది చూచిన వాళ్ళకి, అందులో ఉంచిన వాళ్ళకి కూడా పాపాలు తొలగిపోతాయి. ఇది కాక త్రిగుణములు కూడా నశిస్తాయట. మనలో సత్వ రజస్తమో గుణములు అనే మూడు గుణములు ఉన్నాయి. ఈ గుణముల వల్లే మళ్ళీ జన్మెత్తుతున్నాం. ఈ గుణముల వల్ల మనకు వచ్చే పాపపుణ్యములు రాకుండా చేసే గొప్ప కార్యక్రమం ఈ మూడు పొద్దుల పాటు ఉత్సవ విగ్రహాలని చీకటి గదిలో ఉంచడం అన్నమాట. ఆ సమయంలో మనం అక్కడ ఉండగలిగితే అంటే ఏమిటి, వాళ్ళు అభిషేకం చేశాక గదిలోకి తీసుకుపోతున్నప్పుడు అక్కడ ఒక్క క్షణం చూడగలిగితే, గదిలోకి ఎలాగో వెళ్ళం, బయట నుంచి చూస్తాం కదా, అలా చూడడం వల్ల మళ్ళీ విధీనాయుడు విగ్రహాలు బయటికి తీసుకొస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల మనకి త్రిగుణములు నశిస్తాయి, తాపత్రయం తొలగిపోతుంది, మూడు జన్మల సంస్కారములు తొలగిపోతాయి, తద్వారా ముక్తి వస్తుంది. ఇక తదనంతరం ఏం చేస్తారు? విధీనాయుడు బయటికి తీసాకే రథంలో పెట్టి ఊరేగిస్తారనే విషయం ఇందాక చెప్పాం, కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక్కడ ఐదు తీర్థములు ఉన్నాయి. ఈ రథోత్సవం అయిపోయిన తర్వాత తప్పనిసరిగా ఈ పంచతీర్థాల్లోనూ స్నానం చెయ్యాలి ఎవరు, ఈ ఉత్సవంలో పాల్గొన్నవాళ్ళు. ఐదు తీర్థాల్లో మేము చేయలేమంటే అన్నవాళ్ళు ఒక్క తీర్థములో అయినా స్నానము చెయ్యాలి. ఆ స్నానము విరజానదీ స్నానం. ఎంత గొప్పదో అంత గొప్పది. విరజానది ఎక్కడుంటుంది? ఒక్క వైకుంఠంలోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. విరజానది వైకుంఠంలో ఉంది. కానీ భూలోకంలో మన అదృష్టం ఏమిటంటే భద్రాచలం దగ్గర గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఈ విరజానది అందులో చేరుతుందిట. కావేరీ నదిలో ధనుర్మాసంలో ఈ విరజానది చేరుతుంది. అందుకే ధనుర్మాసంలో కావేరీ నదిలో స్నానం చేయాలి. గోదాదేవి స్నానం చేసిందిగా ఆ సమయంలో. అందువల్ల మనం ఇక్కడే విరజానదిని పొందాలంటే భద్రాచలం వెళ్ళిపోవాలి. ఇప్పుడు భద్రాచలంలో గోదావరికి ఎప్పుడు వరదలు వచ్చినా ఆ వరదల టైంలో లోపలికి ఈతకి వెళ్ళకండి. ఈతకి మాత్రం వెడితే ఈ విరజ మాటలో ఉన్న ఆ విరజ దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒడ్డునే ఉండి కాసి నీళ్లు తొలుకుని కాస్త స్నానం చేయాలట. చేస్తే అది విరజానదీ స్నానంతో సమానం. శ్రీరమ సీతగాగా నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగా విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్ర నిరూఢముగా వసించు. ఎంత గొప్ప పద్యం రాశాడండి మహానుభావుడైన. నేను ఈ మొత్తం దాశరథి కరుణాపయోనిధి అనే మొకటంతో భక్త రామదాసు రాసిన శతకం ఒకప్పుడు గానం చేశాను. 2005 దీన్ని రికార్డ్ చేశారు. వారి పేరు ఏమిటంటే చాలా మంచివారండి, చల్లా సాంబిరెడ్డి గారు. చల్లా సాంబిరెడ్డి గారు అప్పట్లో తెలుగు పద్యం అందచందాలు అని ఒక కార్యక్రమం నడిపారు వారు. తెలుగు పద్యం అందచందాలు, తెలుగు పద్యం అందచందాలు, లేకపోతే హృద్యం తెలుగు పద్యమో, లేకపోతే ఏదో అప్పట్లో టైటిల్ మొత్తమే తెలుగు పద్యాల మీద. దూరదర్శన్లో అది చాలా కాలం పాటు వచ్చింది. అందులో నేను కూడా ఒక 13 ఎంతో జడ్జిగా పాల్గొని చాలా అద్భుతంగా నడిపాం. చల్లా సాంబిరెడ్డి గారు వారి పేరు. వారు ఈ దాశరథి శతకాన్ని నా చేత గానం చేయించారు. సన్నగా మ్యూజిక్ కూడా వస్తుంది. రాగాలతోటి పాడాను నేను, నీరాగంగా కాకుండా రాగాలతో పాడాను. ఏమండి అది ఇప్పుడు మన వెబ్సైట్లో ఉందా, యూట్యూబ్లో ఉందా? భక్తులందరికీ ఆ యూట్యూబ్లో లింక్ ఇవ్వండి, ఇస్తే మొత్తం 108 వింటారు. ఒక్కొక్క పద్యం ఒక్కొక్క రాగం, కొన్ని పద్యాలు కొన్ని రాగాలు అలా మార్చేసి పాడాం. మొత్తం అద్భుతమైన పద్యాలు అవి. అందులోనే విరజానది గౌతమి అన్నారు. గౌతమి నది అంటే ఏమిటి? గోదావరి అంటే విరజానది అన్నాడు ఆయన. అంత అద్భుతమైన దివ్యస్థలం భద్రాచలం మనకి దగ్గరలోనే ఉన్నది, వెళ్ళి దర్శనం చేసుకోకపోతే ఎలాగండి? భద్రాచలం వెళ్ళాలి, గోదావరిలో స్నానం చెయ్యాలి. నాకు చాలా ఇష్టం ఆ భద్రాచలం అంటే. అక్కడ ఎన్నో భాగవత సప్తాహాలు చేసాం. అక్కడ 3 భాగవత సప్తాహం చేసినట్టు నాకు గుర్తు. ఇంకోసారి కూడా చేసామో తెలియదు కానీ శేషకుమార శర్మ గారు ఉన్నారు, శేషకుమార శర్మ గారు, ఆయన వాళ్ళ అబ్బాయి, అక్కడ మంచి పురోహితులు, వారింట్లో ఉన్నాం, ఆంజనేయుడు గుడి దగ్గర చేసాం, అక్కడ సత్రం లంబాసత్రంలో చేసాం, అవధానాలు కూడా చేయించారు నా చేత. చాలా అద్భుతంగా జరిగాయి, మహావైభవంగా జరిగే ఆ రోజులు వేరు. అప్పట్లో అందరూ ఐకమత్యంతో అక్కడ ఉండేవారు కూడా. నాకు ఆ భద్రాచలం తలుచుకుంటే ఇన్ని రకాలు అనమాట. అలాగే భద్రాచలం దాటి ముందుకెడితే చెర్ల అని వస్తుంది కదా, ఆ చెర్లకు ముందు పంచవటి దాటాక చెర్లకి ముందు సత్యనారాయణపురం అని ఒక ఊరుందండి. ఆ ఊళ్ళో సత్యనారాయణపురం, అది ఖమ్మం జిల్లాలోకి వస్తుంది అనమాట. అప్పట్లో, ఇప్పుడు జిల్లాలు ఏమైనా విడిపోయేమో కానీ అప్పట్లో అదంతా భద్రాచలం కానీ ఈ చెర్ల కానీ ఇవన్నీ ఖమ్మం జిల్లా. అందులో సత్యనారాయణపురంలో 1991 ఫిబ్రవరిలో అద్భుతంగా భాగవత సప్తాహం చేశాం. 1991 అంటే ఇప్పుడు ఎన్నేళ్ళైంది, 30 ఏళ్ళు అయిపోయింది. అట్లా ఓరి నాయన, అప్పుడు నేను చదువుకుంటున్నాను, ఎంఏ చదువుకుంటున్నాను, తెలుగు ఎంఏ చేస్తున్న కాలంలో నన్ను పిలిపించారు. ఆయన పేరు, ఆ ఊళ్ళో ఉండే ఆయన పేరు దాట్ల సీతాపతిరాజు గారు. చాలా మంచివాడు పాపం. ఆ ప్రాంతం అభివృద్ధి చేసి పొలాలన్నీ అద్భుతంగా పండించి ఆ ఊళ్ళో ఒక స్కూలు కూడా ట్రస్ట్ బోర్డు ద్వారా పెట్టించారు. ఒక ట్రస్ట్ స్కూలు, ఎయిడెడ్ స్కూల్ అనమాట. ఆ రోజుల్లో అక్కడ పేర్లు చాలా కాలం 30 ఏళ్ళు అయిపోయింది కదా, అందుకని గుర్తురాడు. పార్థసారథి గారు, కూచిపట్ల పార్థసారథి గారు అన్నారేమో, ఆ హై స్కూల్కి హెడ్ మాస్టర్గా ఉండేవారు. సీతాపతిరాజు గారు ఆ స్కూల్కి హెడ్ మాస్టర్గా ఆయన నియమించారు. చాలామంది అందులో పనిచేసేవారు. ఆ వైభవం చెప్పలేం, అంత వైభవం. నేను అక్కడ భాగవత సప్తాహం చేసి పురాణం చెబుతూ ఉంటే ఆ పురాణానికి ఆశ్చర్యపోయారు ఆ ఊళ్ళో వాళ్ళంతా. ఈ పురాణమునికి అధ్యక్షుడిగానేమో భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఉన్నటువంటి వెంకటరాజు గారు, వెంకట రామరాజు గారు, కలిదిండి వెంకటరామరాజు గారిని పెట్టారు. ఆయన ఆఖరి రోజు ఏమన్నారో తెలుసా, పుస్తకం చూడకుండా భాగవతం అంతా మస్తకంతో రెండు పూట్ల చక్క చక్క చెబుతున్నటువంటి ఈ కుర్రవానికి ఆంధ్రమురారి అని ఒక బిరుదు ఇస్తున్నామని అప్పట్లో బిరుదు ఇచ్చారు ఆంధ్రమురారి. ఆ రోజుల్లో ఆ అడవుల్లో కూడా తిరిగాం మేము. అక్కడ తిరుగుతూ ఉంటే పంచవటి దగ్గర అక్కడ కూడా, తర్వాత మళ్ళీ వెంటనే ఆ సంవత్సరమే పుష్కరాలు వచ్చాయి గోదావరి, గుర్తుందో మీకు. 1991 ఫిబ్రవరిలోనేమో భాగవతం చేశాం, 1991 ఆగస్టులో పుష్కరాలు వచ్చాయి. పుష్కరాల్లో రామాయణం చెప్పాను. ఈ రెండు కాలములు ఎందుకు ఇంత గురువుగారు చెబుతున్నారంటే, అక్కడ భద్రాచలం అడవులు అవన్నీ కేకారణ్యాలు అప్పుడు ఇంకా బాగా ఉండేవి కదా, ఈ సత్యనారాయణపురం చుట్టూతో అడవులే. ఆ అడవుల్లో తిరుగుతూ ఉంటే కోదండం పుచ్చుకున్న నల్లన ఆయన ఒక ఆయన కనబడ్డాడు. తర్వాత నాకు అర్థమైంది, రామచంద్రుడే ఈ రూపంలో దర్శనమిచ్చాడు. ఆ ప్రాంతంలో రాముడు తిరుగుతాడు, కోదండం పట్టుకుని ఎవడన్నా విల్లు పుచ్చుకుని బోయవాడు రూపంలో నెత్తి మీద ఏకబెట్టు కనబడ్డాడంటే నల్లగా ఉన్నాడంటే రాముడు, ఎర్రగా ఉన్నాడంటే తప్పనిసరిగా లక్ష్మణుడే. పక్కనే టింగ్ రంగాన్ని చెంచులక్ష్మి రూపంలో తిరుగుతూ అహనా పెళ్లి అంటారు, పాడుకుంటూ ఉంటే గీతాలు పాడుకుంటుంటారు కొందరు. అది సీతాదేవి, ఇంకేం సందేహం లేదు, అద్భుతంగా ఉంటుంది. కోతులు భలే తిరుగుతాయి అక్కడ. ఎంతో బాగా చాలా కాలం ఆయన కార్యక్రమాలు నడిపారు. 2-3 సార్లు వెళ్ళాను పాపం. తర్వాత ఈ నక్సలైట్లు ఆ సీతాపతిరాజు గారిని 2 సార్లు దోచుకుని పూచికపోలు లేకుండా పట్టుకుపోయారు. ఎంతో డెవలప్ చేసిన పుణ్యాత్ముడైన, ఆధ్యాత్మిక శక్తి అన్ని శక్తులు కలిగిన వాడు. ఇలా దోచుకుపోయినా ఆయన పట్టించుకోకుండా మళ్ళీ డెవలప్ చేశాడు. 4వసారి చంపేశారు కాల్చి. అప్పుడు మాత్రం చాలామంది బాధపడ్డారు. ఏం చేస్తాం, కాల ప్రభావం అది, వాళ్ళు బాగుపడరు ఇంకొకరు బాగుపడరు. ఇదేగా నక్సలైజం అంటే, ఎంత బాగా డెవలప్ చేశాడండి ఆ ప్రాంతాన్ని. ఇప్పుడు ఊడంతా ఆయన పోయాక ఏముంది, అయోమయం అయిపోయింది. సరే, అదో పక్కన పెడితే ఎప్పుడైనా భద్రాచలం వెళ్ళడమే కాకుండా పర్ణశాలకు వెళ్ళండి. ఆ రూట్లో అడవుల దగ్గర కాసేపైన చెట్లు పక్కన ఆగండి, కాసేపు రామభజన చెయ్యండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, పాలిల్స రామము పట్టాభిరామ, పాలిల్స రా కరుణించ రామము కౌసల్య రామ, కరుణించ రామము ఆదరించ రామము అయోధ్య రామ, ఆదరించ రామము అయోధ్య రామ, దయచూడ రామము దశరథ రామ, దయచూడ రామము దశరథ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది పాడుకునేవాడిని నేను అక్కడ. నిజంగా అడవుల్లో తిరిగినప్పుడు ఇలాగే పాడేవాడిని. ఇది పాడితే అణువణువున ఎక్కడో చోట రామచంద్రుడు దర్శనమవుతుంది అనమాట. కాబట్టి ఎక్కడికైనా వెడితే ఆయా ప్రాంతాల్లో తప్పనిసరిగా ఈ భగవన్నామస్మరణం చేసి తీరాలి, వాటిల్లో స్నానం చెయ్యాలి. మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం? విరజానది స్థానం గురించి చెప్పుకున్నాం. ఆ గౌతమి విరజానది. ఆ పద్యాలు మీరు వినండి. ఆ విరజానది కావేరీ దగ్గరేమో ధనుర్మాసంలో ఉంటుంది. ఉత్తర రోజుల్లో విరజానదికి వెళ్ళలేము, వైకుంఠానికి అసలు వెళ్ళలేము. కానీ ఈ రథోత్సవం అయిన తర్వాత అక్కడ ఒక పంచతీర్థాలు, ఐదు తీర్థాలు ఉన్నాయి. ఈ ఐదు తీర్థములలో ఏ తీర్థంలో స్నానం చేసినా సాక్షాత్తు వైకుంఠంలో విరజానది స్నానము చేసిన మహాఫలితం పొందుతాం. ఒకవేళ మన అదృష్టం బాగుండి ఐదింట్లో చేస్తే ఇక చెప్పేక్కర్లేదు. ఆ పంచతీర్థాల్లో మొదటిది మహాకృష్ణ తీర్థం. సంస్కృతంలో మహాకృష్ణ తీర్థం అంటారు, కానీ ఇప్పుడు ఏమంటున్నారు అక్కడ బడాకృష్ణం. బడాకృష్ణ అంటే పెద్ద కృష్ణుడు, మహాకృష్ణుడే బడాకృష్ణ అయ్యాడనమాట. ఆ బడాకృష్ణ తీర్థంలో స్నానం చేయండి. ఇప్పుడు పేర్లు చెప్పకపోతే అక్కడికి వెళ్ళాక ఇక్కడ ఎక్కడో మహాకృష్ణ తీర్థం అండి అంటే మాకు తెలియదండి అంటారు. వాడు తెలుగు వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఒరియాలో తెలియదండి అని ఏదో ఉంటుందిగా చెబుతారు. కాబట్టి బడాకృష్ణ తీర్థం ఎక్కడ అంటే తీసుకెడతారు. నేను మళ్ళీ మీకు మాట ఇస్తున్నాను, రేపు జనవరిలో పెడుతున్నాం. జనవరి 20 రాత్రి కొందరు, 21 ఉదయం కొందరు చొప్పున బయలుదేరేటట్టుగా ఏర్పాటు చేసాం. శుక్రవారానికి అక్కడికి వెడతాం. శనివారం నాడు జనవరి 22 తారీఖు నాడు శనివారం ఉదయం 7:30 నుంచి పంచమి వచ్చేస్తుంది. ఆ పంచమి ఘడియల్లో కలశస్థాపన చేసుకుని గీత గోవిందం చెప్పుకుంటాం. గీత గోవిందం అంటే కృష్ణుడి చరిత్ర, కృష్ణలీలలు అద్భుతంగా ఉంటాయి. అందులో ఒక్కొక్క పాటకి కృష్ణుడు ఏ లీలలు చేశాడో వ్యాఖ్యానంతో కూడినటువంటిది అనమాట. సప్తాహం చేస్తున్నాం, 22 నుంచి 28 వరకు సప్తాహం. ఇవాళే సూర్యబాబు గారికి డేట్లు ఇచ్చాం. ఇంచుమించుగా మారకుండా అలాగే ఉంటుంది షెడ్యూల్. ఒకరోజు అటు ఇటులో వెళ్ళచ్చు కాక. 29 అక్కడికి దగ్గరలో ఓడ్డియాణపీఠం ఉంటుంది, అక్కడే దగ్గరలోనే వైతరణి నది ఉంది. ఆ వైతరణి నదిలో స్నానం చేస్తే వైతరణికి వెళ్ళక్కర్లా, యమలోకానికి వెళ్ళక్కర్లా. చాలా గొప్ప నది. ఇవన్నీ కూడా చూసిన తర్వాత 30 ఎప్పుడో తిరిగి వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తారు. అవకాశం ఉన్నవాళ్ళు రండి, లేని వాళ్ళు మీరు దారిని మీరు వెళ్ళి రండి మొత్తం మీద. కాకపోతే ఈ యాత్రకి మాత్రం కులాసా యాత్రగా అనుకున్న వాళ్ళు ఎవరు రావద్దు. జలసా యాత్ర కాదు, కేవలం పరమభక్తితో చేసే యాత్ర. కాబట్టి భగవత్ కథలు, దర్శనాలు, జపతపాలు, ఆలయ దర్శనాలు వీటికోసం రండి. మంచి భోజనాలు ఇవి తప్పనిసరిగా ఉంటాయి. మాతో యాత్రకు వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా భోజనానికి ఎప్పుడు పిండి వంటల భోజనానికి లోటు ఉండదు, తిండికి లోటు ఉండదు. కానీ అలాగని ఏదో ఇళ్లలోలాగా 5-star హోటల్స్లో జీవించాలనుకున్న వాళ్ళు యాత్రకు రాకుండా ఇంట్లో కూర్చోవాలి. యాత్రలో ఒక్కోసారి ఏమవుతుంది, రైలు లేట్ అవుతుంది, కింద కూర్చోవలసి వస్తుంది. ఒక్కోసారి ఒక అరగంట ఆలస్యం అవ్వచ్చు భోజనానికి. ఆ పడంగా కళ్ళులో పళ్ళిలా పెట్టేసి ఏమిటిది ఈ యాత్ర, అరగంట లేట్ అయ్యింది, ఉప్మా ఏది లేదు చెప్పమా అని తగాదా పడేవాళ్ళు రాకూడదు. అవసరమైతే అరగంట లేట్ అయినా మీ బిస్కెట్లు మీ తిని ఒక 10 ఓర్చుకునేవాడు రావాలి. యాత్రలు మరి మన చేతులు ఉండవు కదండి, మన ఇంట్లోనే మనం చేసుకోలేకపోతున్నామే. నీరసం వచ్చేస్తుందంటే నాకు నీరసం వస్తుంది, నువ్వు చేసి పెట్టవు ఎందు మొన్న ఒక ఇంట్లో ఒక ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడికి నీరసం, ఆవిడికి వయసు అయిపోయింది. ఈయన నిమిషానికి ఒకసారి ఉప్మా కాఫీ అంటే ఆవిడ చేయొద్దా, పోనీ నేను చేయొచ్చుగా చేయడు. కూర్చొని అలా పేపర్ చదువుకుంటూ కూర్చుని టీవీ చూసుకుంటూ ఉప్మా ఇడ్లీ అంటే ఏం చేసి పెడతారు ఎవరైనా. ఇంట్లోనే చేయనప్పుడు యాత్రలో ఏం చేసి పెడతారు ఒక్కోసారి, కొంచెం సర్దుకోవాలి. అలాగనే ఇంతవరకు ఎప్పుడు ఎవరికి ఇన్ని ఏళ్ళుగా ఆర్గనైజేషన్లో లోపమే రాలేదనుకోండి, లోపం ఎత్తడం కూడా పాపం. సరే ఇదంతా పక్కన పెడితే ఆ పవిత్ర క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు స్నానం చేయాలన్నమాట. మనం గురువుగారితో పెడితే గ్యారంటీగా తెలిసిపోతుంది కదా, ఓహో ఇది బడే కృష్ణ, ఇది రౌహిణ్య తీర్థం అని దాన్ని పూర్వం కూడా పిలుస్తారు. పూర్వకాలంలో ఎవరెవరు దాన్నే రౌహిణ్య తీర్థం అనేవారు. మీకు ప్రారంభంలో చెప్పానుగా రౌహిణ్య తీర్థం రోహిణీ తీర్థం అన్నారని, అదే రౌహిణ్య తీర్థం లేక బడాకృష్ణ తీర్థ అని ఇప్పుడు అనాలి. అందులో మొదట స్నానం చెయ్యాలి. మొదట స్నానం ఎక్కడ చేయాలి, రౌహిణ్య తీర్థం లేక మహాకృష్ణ తీర్థం లేక బడాకృష్ణ. ఇది ఆలయానికి పక్కనే ఉంటుందండి, ఆలయం పక్కనే ఉంటుంది. ఆలయం లోపలే అనుకోండి, ఒక విధంగా కాంపౌండ్ వాళ్ళేనది, కాంపౌండ్ లోపల ఉందో ఏదో తెలియదు కానీ మొత్తం ఆలయానికి చాలా దగ్గర అన్నమాట. ఇంచుమించుగా ఈ గుళ్ళో ఉంటే ఆ రోడ్డే తీర్థం అనుకోండి, అంత దగ్గరగా ఉంటుంది అన్నమాట. ఇక రెండవది మార్కండేయ తీర్థం. ఇది ఎలా ఏర్పడిందో ఇన్నిసార్లు చెప్పాక కూడా తెలియపోతే ఎలాగా. రౌహిణ్య తీర్థం మొదట్లోనే చెప్పాను, పాత రోజుల్లో మొదటి రోజుల్లో పురుషోత్తమ క్షేత్ర మహిమ విన్న వాళ్ళకి అర్థమవుతుంది. రెండవది మార్కండేయ తీర్థం. మార్కండేయుడు అక్కడ స్నానం చేసిన గొప్ప తీర్థం, ఆ తీర్థంలో కూడా స్నానం చేయాలి. మూడవది మహోదధి లేక స్వర్గధామ తీర్థం. స్వర్గధామము లేక మహా ఉదధి, ఉదధి అంటే సముద్రం, సముద్ర జలాలు అందులోకి వస్తాయి ఆ గుంటలోకి, అందుకే దాన్ని మహోదధి తీర్థం అంటారు. అందులో స్నానం చేస్తే గ్యారంటీగా స్వర్గం మాత్రం వస్తుంది, నరకం రాదు. వైకుంఠానికి వెళ్ళామా లేదా అనేది చెప్పలేదు, ఎందుకంటే మన భక్తిని బట్టి వైకుంఠం. వైకుంఠం కైలాసం తేలికేం కాదు, ఇది పద్మాకర్ గారు ఉపన్యాసానికి ఇక్కడికి వచ్చినంత తేలికేం కాదు అది. అందువల్ల కనీసం వైకుంఠంకి వెళ్ళకపోయినా నరకానికి వెళ్లకుండా ఉంటే చాలు కదటండి బాబు. అందుకే స్వర్గధామ తీర్థమని ఎందుకన్నారంటే అందులో స్నానం చేస్తే గ్యారంటీగా స్వర్గం వస్తుంది. నాలుగవది ఇంద్రజుమ్మన తీర్థం, ఇంద్రజుమ్మన సరస్సు, అది బాగా పెద్ద సరస్సు. అది ఇంద్రజుమ్రుడు దానం చేయటం వల్ల ఏర్పడిన సరస్సు. అందులోనే వరుణుడు నీళ్లు కురిపించటం వల్ల నీరు వచ్చిందని, అందులో అవభృత స్నానం ఇంద్రజుమ్న మహారాజు చేశారని చెప్పుకున్నాం, ఆ తీర్థం అది. ఐదవది నరేంద్ర తీర్థం అంటారు దాన్ని. దాంట్లో ఒక ప్రత్యేకత ఉన్నది, ఇంద్రజుమ్నుడు తన చేతిలోకి కర్ర తీసుకుని తవ్వినటువంటి సరస్సుట. నరేంద్రుడు అంటే మహారాజుల్లో గొప్పవాడు, అంత గొప్ప మహారాజు గారు గుణపం లేకుండా కర్రతో తవ్వితే భూదేవి సంతోషించి ఓ పెద్ద గుంట ఏర్పాటు చేసిందట. ఆ గుంటలోకి వరుణుడు నీరు కురిపించాడు. ఈ విధంగా మహారాజు గారు ఏర్పాటు చేసిన సరస్సు గనక ఆల్రెడీ అప్పటికి ఇంద్రజుమ్న తీర్థం ఆయన పేరు మీద ఉంది గనక మళ్ళీ ఈయన పేరు పెడితే బాగుండదని నరేంద్ర తీర్థం అన్నారు దాన్ని. ఇది ఇంద్రజుమ్న తీర్థమే, అది ఇంద్రజుమ్న తీర్థమైనా ఏది ఒరిజినల్ ఇంద్రజుమ్న తీర్థం అనేది మనబోటి వారికి తెలియదు గనక ఈ రెండో దానికి నరేంద్ర తీర్థం అని పేరు పెట్టారు. ఇంకో రహస్యం ఏంటి తెలుసా, అందులో ఇద్దరు నరేంద్రులు స్నానం చేశారు. ఒక ఆయనేమో వివేకానందుడు, ఆయన అసలు పేరు నరేంద్రుడు, ఆయన అందులో స్నానం చేశాడు. ఇప్పుడున్న నరేంద్రుడు కూడా అందులో స్నానం చేశాడు. అసలే నరేంద్ర తీర్థం. ఆపై మనకి అదృష్టవశాత్తు ఆ నరేంద్రుడు బెంగాల్ నుంచి స్నానం చేశాడు. ఈ నరేంద్రుడు ప్రధానమంత్రి గారు, ఈనాటి ప్రధానమంత్రి గారు స్నానం చేశారు. నిజంగా అది అపూర్వ తీర్థం, చాలా గొప్ప తీర్థం ఆ నరేంద్ర తీర్థం ఐదవది. వీటిల్లో తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా స్నానం చేయాలి. అందులో రథోత్సవం అయ్యాక చేస్తే మరీ ఫలితం వస్తుంది. సరే, ఎలాగో మనం వెళ్ళేది ఉత్తరాయణ పుణ్యకాలం కదటండి. రేపు మనం వెళ్ళేది సంక్రాంతి అయ్యాక వెడతాం ఉత్తరాయణ పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలంలో అలాంటి తీర్థాలలో స్నానం చేయటువంటి అదృష్టం. ఒకవేళ స్నానం చేసే యోగం లేకపోతే నీళ్లు చల్లుకుండా స్నానమే అన్నారు. కాసి నీళ్ళు నెత్తి మీద అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో పివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్య అభ్యంతర శుచిహి అనుకుని నీళ్లు చల్లుకుంటే మనకి వెంటనే సమస్త పాపాలు తొలగి ఉత్తమ లోకాలు వస్తాయి. ఈ క్షేత్రంలో ఏది జగన్నాథ క్షేత్రంలో సంవత్సరానికి 62 ఉత్సవాలు చేస్తారే, ఇది రథోత్సవాలు వంటి ఉత్సవాలు. అది అంత పెద్ద ఉత్సవాలు తక్కువ జరుగుతాయి కానీ చిన్న ఉత్సవాలు చాలా ఉన్నాయి. మొత్తం 62 ఉత్సవములు బ్రహ్మదేవుడు జరిపించాట. ఇంకో యాత్రలో 3 యాత్రలు. ఏమిటా యాత్రలు? సింహాచల యాత్ర, శ్వాసయాత్ర, ఆషాఢ రథయాత్ర. అనగా సింహాచల క్షేత్రంలో ఏం చేస్తారు, వైశాఖ మాసంలో చందనోత్సవం చేస్తారు కదా, ఆ టైములో అక్కడ చందనయాత్ర చేస్తారు జగన్నాథంలో. ఎందుకని, అక్కడ ఒక కల్పవృక్షం వటవృక్షం ఉందని, ఆవిడ వటవృక్షంలో ఒకవైపు నరసింహుడు ఒకవైపు జగన్నాథుడు ఉన్నాడని చెప్పాం కదా, అందుకని ఇక్కడ ఎంత బాగా దొరుకుతుందో అక్కడ కూడా చందనయాత్ర దొరుకుతుందండి. వైశాఖ మాసంలో చందనయాత్ర దొరుకుతుంది, జ్యేష్ఠ మాసంలోనూ శ్వాసయాత్ర దొరుకుతుంది. ఆ యాత్రని శ్వాసయాత్ర అంటారు. అనగా యాత్రలో పాల్గొంటే మన శ్వాసకోశ రోగాలు తొలగిపోతాయి. అది వాయుదేవుడే యాత్ర చేశాడు గనక వాయువుని సంస్కృతంలో శ్వాస అంటారు గనక శ్వాసయాత్ర అన్నారు. ఎంత ఆస్మా పేషెంట్ అయినా యాత్రలో పాల్గొంటే ఆరోగ్యం బాగుపడుతుందండి. వాడు ఇన్హేలర్తో పిలుచక్క లేకుండా బాగుపడ్డా నేను చూశాను, భక్తితో వెళ్ళిన వాడు బాగుపడ్డారు. అందుకు కూడా దానిని శ్వాసయాత్ర అంటారు, దాని వలన కూడా శ్వాసయాత్ర అంటారు. ఇక ఆషాఢంలో రథయాత్ర గురించి మనం ఇన్నిసార్లు చెప్పాం కనుక కొత్తగా చెప్పేది ఉంది. ఇందాకే చెప్పాను నేను 45, 44, 42 అడుగులు ఉన్నటువంటి రథం నడుపుతారని, చక్రాలు 16, 14, 12 ఉంటాయని చెప్పలే మరి. ఇక జగన్నాథపురికి బ్రహ్మగారు ప్రతిష్ట అయ్యాక ఉత్సవాలన్నీ అయిపోయాక ఈరోజు నుంచి ఈ క్షేత్రమునకు 11 పేర్లు పెడుతున్నాను. ఈ ఏకాదశి నామములు నిద్రపోయేటప్పుడు చదువుకుని పడుకుంటే వాడికి దుస్వప్నం వస్తే సుస్వప్నం అవుతుంది, భయంకరమైన జాతక దోషాలు తొలగిపోతాయి, శని దోషాలు తొలగిపోతాయి. ఈ 11 నామములు ఉచ్చరించి నిద్రపోయి పొద్దుట లేచిన వాడికి ఏ కష్టాలు ఉండవు. ముఖ్యంగా మొగుడు పిల్లలు కొట్టుకునేవాళ్ళు ఇది గ్యారంటీగా చదివితే రాత్రి పడుకునేటప్పుడు తెల్లారేసరికి ఐకమత్యంతో ఉంటారట. భక్తితో చదువుకున్న నామాలు చెప్పండి. ఉచ్ఛిష్ట క్షేత్రం ఒకటేమిటి, ఉచ్ఛిష్ట ఉత్తు శిష్ట, శిష్టము అంటే గొప్పది, ఉత్తు శిష్ట చాలా గొప్ప క్షేత్రం. అందుకని ఉచ్ఛిష్ట జగన్నాథాయ నమః. రెండవ పేరు శ్రీక్షేత్రం. ఏమిటి శ్రీక్షేత్రం? మనం ఉచ్చరించేటప్పుడు ఏమనాలి? శ్రీక్షేత్ర జగన్నాథాయ నమః. మూడవ పేరు శంఖక్షేత్రం. ఏమి క్షేత్రం? శంఖక్షేత్రం. మనం చెప్పేటప్పుడు ఏమనాలి? శంఖక్షేత్ర జగన్నాథాయ నమః. నాలుగవది పురుషోత్తమ క్షేత్రం. ఏమిటి? అందువల్ల ఉచ్చరించేటప్పుడు పురుషోత్తమ క్షేత్రనాథాయ నమః. పూర్తిగా జగన్నాథాయ అంటే బాగుంటుంది అనుకోండి, పురుషోత్తమ క్షేత్ర జగన్నాథాయ నమః. ఐదవ పేరు నీలాద్రి. ఇప్పుడు ఉచ్చరించేటప్పుడు నీలాద్రి జగన్నాథాయ నమః. ఆరవది ఉద్యానపీఠం. ఏమిటి? అందువల్ల భగవంతుడిని చేర్చినప్పుడు నమః చేర్చినప్పుడు ఉద్యానపీఠ జగన్నాథాయ నమః. ఏడవ పేరు మర్త్య వైకుంఠం, అంటే భూలోక వైకుంఠం అన్నమాట. ఇప్పుడు మనం జగన్నాథుడిని చేర్చినప్పుడు మంత్రం ఏమవుతుంది? మర్త్య వైకుంఠ జగన్నాథాయ నమః. ఎనిమిదవది యవనికాతీర్థం, దానికి యవనికాతీర్థం అని పేరు. చెప్పండి, యవనికాతీర్థ జగన్నాథాయ నమః. తొమ్మిదవది కుశస్థలి, ద్వారకకి కుశస్థలి అని పేరు. ఇది ద్వారక లాంటిదట, అది పశ్చిమ ద్వారక అయితే ఇది తూర్పు ద్వారక, పూర్వ ద్వారక, అందుకే దీనికి కుశస్థలి అని పేరు. అందులో ఇక్కడ ఓం కుశస్థలి జగన్నాథాయ నమః. మిగతా వాటికి ఓంకారం చేర్చకపోయినా పర్వాలేదు, కానీ కుశస్థలి అనే పేరు ఆయనకి చాలా ఇష్టం అంట, అందుకని దీనికి మాత్రం ఓంకారం కూడా చేర్చాలి. ఓం కుశస్థలి జగన్నాథాయ నమః. మిగతా వాటిలో ఎక్కడ ఓంకారం చేర్చలేదు, దీనికి చేర్చాలి. ఆ తర్వాతది పురీ క్షేత్రం. పురీ అంటే పురము, పూరి అనకూడదు, పురీ. ఏమనాలి? పురీ క్షేత్రం. అది పురీ క్షేత్ర జగన్నాథాయ నమః. అందులో ఉన్న జగన్నాథ ఈ పురీ కలిపి జగన్నాథపురి. జగన్నాథుడిని తీసేసాం, పురీ అన్నాం, పురీ పోయింది చివరికి పూరీ కూర అన్నం మొదలుపెట్టాం అనమాట. ఇక తర్వాత పదకొండో పేరు శ్రీ జగన్నాథ క్షేత్రం. శ్రీ జగన్నాథ క్షేత్రం. ఇప్పుడేమనాలి? జగన్నాథ జగన్నాథాయ నమః. ఈ పదకొండు నామములు బ్రహ్మగారు స్వయముగా పురమునకు ఉంచి నామములను జగన్నాథుడితో చేర్చి క్షేత్రములతో జగన్నాథుడిని తలుచుకోండి, ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు తలుచుకోండి, మీకు శుభములు కలుగుతాయన్నాడు. ఈ రథములు మూడు 7 రోజుల పాటు ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచ అనే ప్రాంతంలోకి వస్తాయని చెప్పాం కదా, అక్కడ 7 రోజులు అవుతాయని చెప్పాం కదా. అక్కడ గుండిచ అని ఒక యాత్ర కూడా చేస్తారుండయి. ఈ రథయాత్రే కాకుండా గుండిచలో జగన్నాథుడు పుట్టాడని, ఆయనే అక్కడ దారుగా దొరికాడని, అదే జగన్నాథ జన్మస్థలమని భావిస్తారు కనుక అక్కడ ఒక మహాయాత్ర చేస్తారు. ఆ యాత్రని మాఘపంచమి నాడు చేస్తారు. మొదటి యాత్ర ఎప్పుడు చేయాలి? మాఘపంచమి. రెండవది చైత్ర శుక్ల అష్టమి. చైత్రమాసంలో శుక్లపక్షంలో అష్టమి అంటే శ్రీరామనవమికి ముందొచ్చే, పార్వతీ నవమికి ముందొచ్చే అష్టమి అనమాట. పార్వతీ ప్లస్ రాముడు ఇద్దరు చైత్ర శుక్ల నవమి నాడే పుట్టారు. కాకపోతే రాముడు పునర్వసు, అమ్మవారేమో మృగశిర నక్షత్రంలో పుట్టిన, నక్షత్రాలు తేడా. ఇక మూడవది పుష్యమీ నక్షత్రంతో కూడిన లేకపోయినా ఆషాఢమాసం శుక్ల ద్వితీయ, ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు చేయాలి. పుష్యమి కొలిసి వస్తే చాలా అదృష్టం, లేకపోయినా పర్వాలేదు. మొత్తం మీద మూడవ ఉత్సవం ఆషాఢమాసం శుక్లపక్షం విధియ. ఈ మూడు యాత్రలు గుండిచలో జరుగుతాయి, వీటిని గుండిచ మహాయాత్రలు అంటారు. ఆ యాత్రల కాలంలో కూడా అక్కడికి వెళ్తే, అక్కడికి వెళ్ళగలిగితే, లేక వెళ్ళలేకపోయినా యాత్రలను తలుచుకున్నా బ్రహ్మదేవుడు వారిని అనుగ్రహిస్తాడని, అటువంటి వాళ్ళకి బ్రహ్మానందం ప్రసాదిస్తాడని పురాణము చెబుతున్నది. వైశాఖస్య శితే పక్షే తృతీయా అక్షసంహిత. వైశాఖస్య శుతే పక్షే తృతీయాక్షయ సంహిత తత్ర మాం లేపయేద్ గంధలేపనైరతి శోభనైహి ప్రేతయే మమయే కుర్యుః ఉత్సహన్ మమ శాశ్వతం చతుర్వర్గ ప్రదాహ్యేతే ప్రత్యేకం పరికీర్తితాః అని స్కాంద పురాణంలోని వైష్ణవఖండంలో పురుషోత్తమ క్షేత్ర మహిమలు 59, 51, 52 శ్లోకాల్లో చెప్పారు వ్యాసుల వారు. వైశాఖమాసము శుక్లపక్షము తృతీయ వైశాఖ శుక్ల తృతీయ అక్షయ సంజిత దాన్ని అక్షయ తృతీయ అంటారు. ఏమంటారు? అక్షయ తృతీయ. ఆ రోజు భగవంతుడైన నాకు లేక నరసింహస్వామి వారికి గంధం పూసి ఇంట్లో అరగదీసిన చందనం పూసి దానిని మీ ఒంటికి కొంచెం ధరిస్తే నేను బ్రహ్మానంద భరితుండవుతాను, వాడికి శాశ్వతమైన సుఖమిస్తాను, ఇది శాశ్వత ఉత్సవం కింద భావించి ఆ వ్యక్తిని నాకు ప్రీతిపాత్రుడిగా భావించి నా దగ్గరికి తీసుకుంటాను, చతుర్వర్గములు ధర్మ అర్థ కామ మోక్షములనే నాలుగు ఇస్తాను, ఆఖరణ ముక్తి ఇచ్చి తీరుతాను అని స్వయముగా విష్ణువు ప్రతిజ్ఞ చేశాడు. ఆ అక్షయ తృతీయ నాడు ఏమేం చేయాలో చెప్పారు. ఏంటో బంగారం కొండం ఇవి ఎక్కువైపోయాయి కానీ వీటి గురించి ఎక్కడా చెప్పలేదు. డబ్బులుంటే బంగారం కొనుక్కోవాలి కానీ ఓ ఈ బంగారం అడ్వర్టైజ్మెంట్ అంటే కర్మ కాకపోతే సరే ఏదో పక్కన పెట్టండి. కానీ ఆ రోజున తప్పక నరసింహస్వామిని పూజించాలి, కృష్ణ పరమాత్మని పూజించాలి, మన ఇంట్లో గంధవరగదీసి ఆయనకి పుయ్యాలి. ఇంకా రహస్యం తెలుసా? దాని ఆయన క్షీయతే యస్మా దురితానం కదంబకం. అక్షయ తృతీయ నాడు అన్నం పెట్టాలట ఇతరులకి. పేదవాడికి కానీ బాగా చదువుకున్న పండితుడికి కానీ పురాణాలు చెప్పేవారికి కానీ భోజనం పెట్టాలి. భోజన దానం వల్ల మహాపాపములు బ్రహ్మహత్యాది పాపములు కూడా తొలగిపోతాయి. అసలు దానము వల్ల తొలగినన్ని పాపములు దేనివల్ల తొలగవు. స్వయముగా 39వ శ్లోకంలో విష్ణువు చెప్పాడు, దానేన దానము వలన క్షీయతే దురితానాం కదంబకం. కదంబకం అంటే సమూహం. దురితానాం కదంబకం పాపముల సమూహం, పాప రాశి దానం వల్ల తొలగిపోతాయి. అందుకే పూర్వకాలంలో మా బోటి వాళ్ళ పీఠాల దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ పూట మా పేరు మీదుగా లేకపోతే మా ఆవిడ పేరు మీదుగా మా ఆయన పేరు మీదుగా లేకపోతే మా కొడుకు పేరు మీదుగా తాత పేరు మీదుగా అన్నదానం చేయండి అని చెప్పేవారట. అన్నదానం అక్కడ జరిగిందంటే అనేక జన్మల మహాపాప సమూహములు అగ్నిలో పడినటువంటి దూది కాలిబూడిదైనట్టుగా కాలిబూడిదైపోతాయట మహాపాప. కర్పూరం ఉందండి మనకి ఇక్కడ, హారతి కర్పూరం ఒకట్ల ఆఖరణ. కర్పూరం వెలిగిస్తే ఎంతసేపు ఉంటుంది? చక 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 అది కరిగిపోతుంది. హారతి కర్పూరంలో ఆరిపోయింది అంటారు. జాగ్రత్తలు లేనివాడు ఆస్తి ఏమవుతుంది? కర్పూరంలో హరించుకుపోయింది అనేవారు. ఎప్పుడు ఇళ్లలో దీపాలు కట్టగా ఎప్పుడు ఏం పట్టించుకోక నీళ్ళు వదిలేసి డబ్బులు ఇష్టవచ్చినట్టు ఖర్చు పెడితే హారతి కర్పూరంలో ఐశ్వర్యాలు వెళ్ళిపోతున్నాయి. అవునా? అలా హారతి కర్పూరం ఎంత వేగంగా కరిగిపోతుందో ఆలోచించండి. అలా పాపాలు కరిగిపోతాయట అన్నదానం చేస్తే. ఇక్కడ ఇంకో రహస్యం చెప్పారు, ఈ చందనం స్వామికి పూజ చేస్తే ఆస్తి తిరిగి వచ్చేస్తుంది. ఎప్పటికీ మీ ఆస్తి చెక్కు చెదవదు. అక్షయ తృతీయ నాడు కొంచెం గంధం అరగదీయండి. అరగదీసి కృష్ణ పరమాత్ముడి విగ్రహమునకో నరసింహస్వామి విగ్రహానికో మీ ఇంట్లో పూజ పూజ చేయండి, పూత పొయ్యండి. అదృష్టం బాగుండి, మీకే ఒక గుడి ఉంటే మీ గుడిలో ఉన్న పరమాత్మునికి పొయ్యండి. విష్ణుమూర్తికి అక్షయ తృతీయ నాడు అరగదీసిన గంధం పూస్తే ఎన్ని తరములైనా మీ తరంలో వాళ్ళకి ఆస్తి చెక్కు చెదరకుండా పెడుతుంది. వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతూనే ఉంటారు. గంధం వల్ల పాపాలు పోయి ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ విధముగా ఈ కథ అంతా చెప్పి తదనంతరం ఇంద్రజమునుడికి విష్ణుమూర్తి వైకుంఠం ఇచ్చాడు. బ్రహ్మాది దేవతలు తమ లోకాలకు తాము వెళ్ళిపోయారు. ఇంద్రజమునుడు ఆయన భార్య ఆయనతో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ముక్తి పొందేశారటండి. మాటల జగన్నాథుడిని ప్రతిష్ఠించడం, ఉత్సవాలు చేయటం, ఇన్ని పుణ్యాలు చేశాక దాన ధర్మాలు చేశాక ముక్తి రాకుండా ఉంటుందా? వాళ్ళు కొంతకాలం వైకుంఠంలో ఉండి మళ్ళీ కొన్ని కారణముల చేత విష్ణుమూర్తి ఆజ్ఞ చేత మళ్ళీ భూలోకానికి వచ్చాడు ఇంద్రజమునుడు. ద్రవిడ దేశాన్ని పరిపాలించాడు. తర్వాత వైరాగ్యం పొందాడు, మలయ పర్వతానికి వెళ్ళాడు. అక్కడ తపస్సు చేస్తూ ఉండగా అగస్త్యుని శాపం వల్ల ఏనుగయ్యాడు. ఏనుగయిన తర్వాత మళ్ళీ శ్రీ మహావిష్ణువు మొసలిని చంపి ఈ గజరాజును రక్షించాడు. ఇక అక్కడితో ఆయనకి శాశ్వత ముక్తి వచ్చింది. ఇక మళ్ళీ భూమి మీదకి రాకుండా ఉండిపోయాడు ఆయన. ఆయన ఎప్పుడు కావాలంటే ఇప్పుడు స్వర్గానికి వెళ్ళగలడు, మళ్ళీ భూమికి రాగలడు, మళ్ళీ వైకుంఠానికి వెళ్ళగలడు. ఈ కల్పంతో శ్వేతవరాహ కల్పం పూర్తయ్యాక ఇక ఆ తర్వాత మాత్రం ఆయన రాడు. ఆయన పేరు మీద కొత్తవాడు ఇంద్రజమునుడు అనేవాడు పుడతాడు తప్ప ఈ ఇంద్రజమునుడు ఇక వైకుంఠంలోనే ఉంటాడు. ఇది పరమ పవిత్రమైన స్కాంద పురాణంలోని వైష్ణవఖండంలో పురుషోత్తమ క్షేత్ర మహిమ. ఈ అపూర్వ మహిమని శ్రద్ధాశక్తులతో విన్నటువంటి వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. వారు భూలోకంలో ఉండగానే బ్రహ్మానందం పొందుతారు. సర్వ పాపాలు ముందు ప్రక్షాళన అవుతాయి. పాప ప్రక్షాళన అయితే చాలా అన్ని శుభాలు కలుగుతాయి. కనుక బోలో పురుషోత్తమ జగన్నాథ మహారాజుకి. ఇక ఇక్కడి నుంచి బదరికాశ్రమ మహాత్మ్యం మొదలవుతుంది. సౌనకాది మహర్షులు మళ్ళీ సూతుణ్ణి, ఈ వైష్ణవఖండం బ్రహ్మానందంగా ఉంది, ఇప్పుడు మేము బదరీ మహిమ తెలుసుకోవాలని కోరుతున్నాం, దాని గురించి చెప్పమని అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, ఒకప్పుడు కుమారస్వామి వారికి ఈ పురాణములు వినాలనే కోరిక కలిగిందిట. ఆయన వెంటనే కైలాసానికి వెళ్ళాడు. ఈయన వెళ్ళే సమయానికి పార్వతీదేవి భర్తగారికి తాంబూలం ఇచ్చింది. కొంచెం జాగ్రత్తగా వినండి, ఏమిచ్చింది? తాంబూలం. భగవంతుడు కూడా మనలాగే అప్పుడప్పుడు సరదా కోసం మానవుడు తాంబూలం వేసుకున్నట్టుగా ఆయన వేసుకుంటాడు, నటిస్తూ ఉంటాడు. ఆయనకి తాంబూలం లేదు, భోజనము లేదు, కానీ మానవుల్లాగా ప్రవర్తిస్తాడు. పార్వతీదేవి పచ్చకర్పూరం, యాలకలు, లవంగాలు, ముత్యాల భస్మం అన్నీ వేసిన లేత తమలపాకులతో కూర్చిన మంచి తాంబూలం ఇవ్వగానే నోట్లో వేసుకుని నీ కోసం తింటానని అని నవ్విలాడు. కొంచెం నోరు ఎరుపెక్కింది, ఎక్కువ సున్నం వేయలేదు రండి ఆవిడ. మళ్ళీ ఆయనకి నాలిక పొక్కితే పురాణాలు చెప్పలేడు, అందుకని తక్కువ సున్నం వేసిందిట. ఈయన నవ్వులతో ఉండగా, స్వామి, ఈ భూలోకంలో నది, కొండ గుహలు, మంచి చల్లని వాతావరణము, పవిత్రమైన వనము, ఇవన్నీ ఉండి మహాద్భుతమైన దివ్యస్థలంగా ప్రసిద్ధికెక్కిన తీర్థమేమున్నది? ఒకే చోట ఏముండాలి? నది ఉండాలి, పక్కనే కొండ గుహలు ఉండాలి, ఆ ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడినది ఉండాలి, ఆ ప్రాంతంలో అడుగు పెడితే సిద్ధ పురుషులు కూడా సిద్ధులవ్వాలి, తపస్సుకి అది పనికిరావాలి, అది దివ్య స్థలం అవ్వాలి, అక్కడ వనం ఉండాలి, ఆ వనానికి ఉన్నటువంటి ఫలాలు అమృతంలో ఉండాలి, అక్కడ దేవతలం మనం కూడా ఇష్టపడి ఉండాలి, ఇటువంటి క్షేత్రం ఏదైనా ఉన్నదా అని అడిగింది. అనగానే ఆయన అన్నాడు, నువ్వు ఇప్పుడు నన్ను అడుగుతున్న ప్రశ్నలు అడగడానికి మన అబ్బాయి చిన్న అబ్బాయి వచ్చాడు, కుమారస్వామి స్కందుడు, ఆయన గుమ్మం దగ్గర ఉన్నాడు, కాసేపట్లో నేను లోపలికి రావచ్చా నాన్నగారు అని నందీశ్వరుడు ద్వారా కబురు పెడతాడు. ఆయన వచ్చాక ఆయనకి నీకు ఒకేసారి చెప్తాను, ఎందుకంటే విడివిడిగా పురాణాలు చెప్పాలంటే కష్టం, మళ్ళీ ఇక్కడ నాగోలు వాళ్ళకి చెప్పి మళ్ళీ ఇదే పురాణం మళ్ళీ గోడకి చెప్పాలంటే రెండుసార్లు కష్టం కాదు, డబుల్ వర్క్ కాదా? అందువల్ల కుమారుడికి నీకు కలిపి చెబుతాను ఈ ప్రశ్నకి ఉత్తరం, ఈ ప్రశ్నకి సమాధానం, ఇద్దరికి ఒకేసారి చెబుతానన్నాడు. శివుడికి అన్నీ తెలుసు కదా, కుమారుడు వస్తున్నాడని తెలుసు. అప్పటికే కుమారుడు వచ్చి కాపలాగా ఉన్న నందీశ్వరుణ్ణి, నాన్నగారి దర్శన మనకు లోపలికి వెళ్ళవచ్చా అని అడిగాట. వెంటనే నందీశ్వరుడు అక్కడికి వచ్చి, మీ అబ్బాయి గారు లోపలికి ప్రవేశపెట్టవచ్చునా అని అడుగుతున్నారండి, పంపంటారా అని అడిగట. మనకు అనుమానం రావద్దు, పిల్లలు కదా, నాన్న నా తలుపు తీసుకుని లోపలికి వచ్చేచ్చుగా. కానీ భార్యాభర్తలు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళకూడదని ఒక శాస్త్రం ఉన్నది. ఎందుకు మాట్లాడుకుంటున్నారో వాళ్ళు తెలియదు కదా, అందుకని తలుపు తోసుకుని పిల్లలు లోపలికి వచ్చే ముందు ఇలా తలుపు టకటకా కొట్టి, డాడీ మే ఐ కమిన్ అని అడగాలట. మే ఐ కమిన్ అని అడగకపోతే పోయి జూన్ ఐ కమిన్, జూలై ఐ కమిన్ అన్నా ఏం పర్లేదు, అందరూ మే నెలే అడగాల, మే ఐ కమిన్ అంటారు, కానీ ఏమండి కొంచెం జూన్ ఏప్రిల్లో ఏదో అడగచ్చు. మర్యాదలు లోకానికి చెప్పడానికి పరమాత్ముడు కుమారస్వామి అడిగి లోపలికి వస్తున్నాడు. కుమారుడే మర్యాద తప్పితే మనలాంటి వాళ్ళం మర్యాద పాటించము గనక. ఎంత గొప్ప ధర్మం అండి వాళ్ళది, శివపరివారం అంటే అటువంటి పరివారం. వెంటనే స్వామివారు ప్రవేశపెట్టుమునంది కుమారుణ్ణి, ఆయనకు అభ్యంతరం ఏముంది అన్నాడు. అనగానే ఈయన వచ్చాడు, కుమారుడు లోపలికి వచ్చేలోపు ఈయన ఏం చేశాడు తెలుసా, అప్పటి వరకు పార్వతి పక్కన కూర్చున్నవాడు పార్వతిని వేరే ఆసనం మీద కూర్చోబెట్టి లేచి గంగాజలం ఎక్కడుంది, ఆయన నెత్తి మీద ఉందిగా, అందుకని గంగా అన్నట్ట. ఆ గంగ నెత్తి మీద వచ్చి నోట్లోకి వచ్చింది, నోట్లో కాస్త గంగ పోసుకుని పుక్కిలించి ఉమ్మేట. భార్య దగ్గర ఉన్నప్పుడు తాంబూలం నవ్వులుతూ మాట్లాడవచ్చు, పిల్లలతోటి, గురువులతోటి, మహాత్ములతోటి నోట్లో తాంబూలం ఉండగా మాట్లాడకూడదు. నోట్లో దరిద్రం మేకలు నవ్వులేదు, నవ్వులేడు ఈ మధ్యన తైల నోటే వాడేం ఆడతాడో తెలీదు, గడ్డి స్కాములు ఇరుక్కున్నాడు వాడు దరిద్రుడు, వాడు వాడు మూతి ఎప్పుడు లేకుండా ఎప్పుడు కిళ్ళిన వాళ్ళమే నవ్వులతో, జప్తక్రహేగా బీహార్మే ఆలు తప్తక్రహేగా లాలు అంటాడు. బీహార్లో ఆలు అక్కడే ఉంది, సమోసాలో లాలు అక్కడే ఉంది, ఆలు ఉంది కానీ లాలు లేడు, వాడు పెద్ద జోకర్ వాడు, గడ్డి స్కాములు ఇరుక్కునేవాడు అండి వాడు. లాలూ ప్రసాద్ లాంటి వాడు కుంభకోణం చేసినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. భగవంతుడు నిన్న నాటికి శిక్ష వేశారు, కాస్త జైల్లో కూర్చున్నట్ట, శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చున్నాడు అండి. ఆ మధ్యన ఓ సన్యాసి గారిని జైల్లో పెట్టారు, పాప ఆయన సన్యాసి అమాయకుడు, ఏమీ తెలియదానికి. ఆ పక్కనున్న ఖైదీలు, ఇదేమిటండి సన్యాసులు మిమ్మల్ని జైల్లోకి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగారు. నాకేం తెలుసు ఆయన, పద్మాకర్ గారి పురాణం విని తీర్థయాత్రకు బయలుదేరాను, అలా బయలుదేరుతూ ఇలాంటి ఒక కొంటాయన్ని, ఏమండి శ్రీకృష్ణ జన్మస్థానం అనేటటువంటి తీర్థయాత్ర ఎక్కడుందని అడిగట. ఆ యాత్రకు ఎలా వెళ్ళాలని అడిగట. ఆ యాత్రకు వెళ్ళడానికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదండి, పక్కవాడి జేబులో చేయట్టండి, మిమ్మల్ని తీసుకెడతారండి అన్నారట.
అందుకే నేను సిటీ బస్ ఎక్కి పక్కవాడి జేబులో యశోధాకర్ రెడ్డి గారి జేబులోనే చేయట్టాడు. వెంటనే ఆయన దొంగ అన్నాడు, పోలీసులు పెట్టుకెళ్ళి జైల్లో వేశారట. ఇదేంటండి, శ్రీకృష్ణ జన్మస్థానం అనే తీర్థయాత్రకి ఎలా వెళ్ళాలంటే పక్కవాడి జేబులో చేయిబెట్టమని ఆయన సలహా ఇచ్చాడు, జైలు నన్ను పట్టుకు తిందులో పెట్టారన్నట్ట. కాబట్టి శ్రీకృష్ణ జన్మస్థానం అనేటటువంటి యాత్రకి వెళ్ళాలంటే మనం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా, పక్కవాడి డబ్బులు కొట్టేస్తే చాలు, మన పోలీసు మామయ్యలు తీసుకెళ్ళి అందులో పెడతారు. ఆ తీర్థయాత్రకు అలా వెళ్ళాలన్నమాట. అలా పాప అందులోకి వెళ్ళాడు వాడు, భలే జోకరండి బాబు, పిచ్చివాగుడు తెగవాగేవాడనమాట. జప్త క్రహేగా సమోసామే ఆలు, తప్త క్రహేగా బీహార్మే లాలు అన్నాడు పాపం. సమోసాలు ఆలు ఉన్నంతకారం బీహార్లో లాలు అన్నాడు, కానీ ఆలు అలాగే ఉంది, ఈయన మాత్రం వెళ్ళి లోపల సోలిపోయాడు. వాడు ఎప్పుడు చూసాను రోడ్డు చూసారా మీరు? ఆ మాట్లాడు పార్లమెంట్లో కూడా నవ్వడమే, ఏంటో ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి పార్లమెంట్లో పెట్టమంటే వ్యసనపూర్లు అలాగా తప్పు కొన్ని చోట్ల ఉండకూడదు. మరి మనకు పార్లమెంట్ అంటే ఒక దేవాలయం కదటండి, భూలోకంలో మనం ఓట్లు వేసి నెగ్గించామంటే వాళ్ళు వెళ్ళి అక్కడ జాగ్రత్తగా ప్రవర్తించాలి. మరి భగవంతుడు మంచి మార్గం ప్రజలందరికీ ఇవ్వాలని కోరుకుందాం, అంతకుమించి మనం చేయగలిగేదే ఉంది. కానీ ఎక్కువగా కొన్ని చోట్ల అక్కడ ఈ ఉత్తర భారత్ యాత్రకు పెడుతూ ఉంటాం కదా గొళ్ళల్లో, వాడు నవ్వులు తినే ఉంటాడు అనమాట. ఇలా నోట్లో గోత్రమహాయే అంటాడు, గోత్రమతాయి అనే లోపు మన ముఖం మీద ఏదో హోలీ పండుగ నాడు రంగు కొట్టినట్టు పడిపోతుంది అనమాట. ఆ కిళ్ళి రసం అడిలిపోతుంది ప్రాణం. నాయన నేను నా గోత్రం నేనే చెప్పుకుంటాను రా బాబు, నువ్వు నోరు ఊసుకోరా అనాల్సి వస్తుంది అనమాట. తప్పవి దేవాలయంలో కిళ్ళి నవ్వులతో పూజ చేయకూడదు. ఏదో అమాయకుడు చేశాడంటే అర్థం అది. అక్కడ అర్చనా స్థానం, అర్చక స్థానంలో ఉండి ఎలా పనిచేస్తే ఎలాగ? మరి భగవంతుడు ఏం చెప్పాడు మనకి నియమాలు? దేవాలయములలో ఉన్నప్పుడు, గురువులతో మాట్లాడేటప్పుడు, పిల్లలతో మాట్లాడేటప్పుడు, ఘనకార్యాలు చేసేటప్పుడు, వేదములు చదువుతున్నప్పుడు, వేదాలు చదువుతున్నప్పుడు కూడా నండి, పురాణములు చదువుతున్నప్పుడు కిళ్ళీ నవ్వులుతూ ఆ పిచ్చి పనులు చేయకూడదు. పరమాత్ముడు పరమేశ్వరుడు ఆయనకి విధి నిషేధాల్లో విషం కూడా తాగి కంఠంలో పెట్టుకున్నవాడు అయినా ఇప్పుడు కుమారుడికి ధర్మ సందేహం తీర్చాలి. పైగా చెప్పేది పురాణం, స్కాంద పురాణం, స్కందునికి చెబుతున్న పురాణం కాబట్టి స్కాందం, స్కాందుడు ఇతరులకి చెబుతాడు కాబట్టి కూడా స్కాంద పురాణం. ఇటువంటి పురాణం చెబుతున్నప్పుడు కిళ్ళి ఉండకూడదు కనుక గంగ నోట్లో పూసుకుని పుక్కిలించి చుమ్మేశాట. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో దీన్ని రాస్తాడండి, పంచరూపంలో అద్భుతంగా రాశాడు. అప్పటి వరకు ఉన్నవాడు లేచి కిళ్ళి ఉమ్మి నీళ్లు నోట్లో పూసుకుని పుక్కిలించి ఉమ్మెట్ట. చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు తెనాలి రామకృష్ణుడి కవిత్వం, ఆ పాండిత్యం ఎంత బాగుంటాయో. సరస్వతీదేవి అలా కళ్ళ ముందు కట్టేలా రాస్తాడు ఆయన పద్యాలు. ఈ పాండురంగ మహాత్మ్యం కూడా ఇందులోదే తెలుసుకో మీకు విషయం. పాండురంగ మహాత్మ్యం అంటే స్కాంద పురాణంలోది. ఆ స్కాంద పురాణంలో ఉన్నటువంటి కథను ఆయన రాశాడు. రాస్తున్నప్పుడు తిరుమల దేవ మహారాయులని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర మంత్రి గారు ఉన్నారు. ఆ మంత్రి గారి పేరు విరూరి వేదాద్రి మంత్రి. విరూరి వేదాద్రి మంత్రి. వేద అద్రి అన్న వేదాచలం అని ఒకటే కనుక ఓ చోట వేదాద్రి ఓ చోట వేదాచలం అంటాడు. వేదాచలం అన్నా యాదగిరి అన్నా యాదాద్రి అన్నా కొండ అదే కదా మరి. అలాగా ఆ వేదాద్రి మంత్రి గారు, నువ్వు పాండురంగ మహాత్మ్యం అనే కావ్యము రాయి అని చేతిలో తాంబూలం పెట్టాట. తాంబూలం చేతిలో పెట్టి ఓ పని చేయమని అడగాలన్నమాట. ఆ తాంబూలంలో చక్కని లేత తమలపాకులు, అద్భుతమైన వక్కలు ఇవన్నీ పెట్టాడు, దక్షిణ కూడా పెట్టాట. ఆ తాంబూలాన్ని వర్ణిస్తాడండి అసలైన, అది కవిత్వం అంటే. పలుకుందొయ్యలి మోవి కాంతికెనయౌ భాగాలు, అయ్యింటి చెక్కుల బోలు తెలనాకులు, అయ్యు విధ పల్కుల్ వంటి కప్రంపు పల్కులతో గూడిన వీడియం వసగ నాకుల్, పద్మనాభార్చన కలన పావన హస్త కంకణ ఝణత్కారంబు తొరంబుగన్. ఒక్కసారి ఆవహించేసింది సరస్వతి ఆయన అనమాట. ఆయన మొదట్లో మెల్లిగా ఎత్తుకున్నాడు. భాగాలు అంటే వక్కలు. ఆ వక్కలు ఎలా ఉన్నాయట? సరస్వతీదేవి పెదవులు, ఆవిడ ఈ పెదవులు ఎంత ఎర్రగా ఉంటాయో అంత అందంగా ఉన్నాయట వక్కలు. వక్కలు కూడా పెదవుల్లో ఉన్నాయన్నాడు ఆయన. ఇక లేత తమలపాకులు ఎలా ఉన్నాయి? అయ్యింటి చెక్కుల బోలున్ తెలనాకులు. సరస్వతీదేవి చెక్కిళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? మృదువుగా కోమలంగా తళతళ తెల్లగా మెరిసిపోతాయి. అంత అందంగా ఉన్న ఆకులట తమలపాకులు చూస్తే సరస్వతి యొక్క చెక్కిళ్ళు బుగ్గల్లో ఉన్నాయట. లక్కలేమో పెదవుల్లో ఉన్నాయట, ఆకులేమో చెక్కిళ్ళల్లో ఉన్నాయట. ఇంకా అందులో పచ్చకర్పూరం వేశారు. ఎప్పుడు తమలపాకుల్లో తాంబూలంలో పచ్చకర్పూరం వేస్తారు, ఇప్పుడంతా సున్నాలు అవి వేస్తున్నారు కానీ అప్పట్లో పచ్చకర్పూరం గ్యారంటీగా వేసేవారు. కొంచెం పచ్చకర్పూరం వేయాలి. ఆ పచ్చకర్పూరపు పలుకులు ఎలా ఉన్నాయట, ఆవిడ పలుకుల్లో ఉన్నాయట. కర్పూరపు పలుకులు, ఆవిడ పలుకులు, ఆవిడ మాట్లాడితే ఎలా ఉందో అలాంటి పలుకులు అందులో వేశాడు. అందుకే ఆ తాంబూలం తీసుకోగానే నాకు ఇంత గొప్ప పలుకులు వచ్చాయన్నాడు ఆయన. అటువంటి వీడియో అంటే ఆ తాంబూలం నాకు ఇచ్చాడు. ఆ ఇచ్చిన తాంబూలం కూడా ఎలా ఇచ్చాట, ఏదో పిచ్చి చేత్తో ఇవ్వలా. పద్మనాభార్చన కలన పావన హస్త కంకణ జనత్కారంబు తోరంబుగన్, నిరంతరం పద్మనాభుణ్ణి అర్చించే చెయ్యది. ఆయన ఆ చేతితో, కుడి చేతితో రోజు విష్ణువుని పూజిస్తాడు. అలా అర్చన చేయటం వల్ల పవిత్రమైపోయిన చెయ్యి. ఆ పవిత్రమైన చేతికి కంకణములు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంకణాలు ఉన్నాయి. ఏదో గురువు గారికి చచ్చేడి, ఎప్పుడో ఒకప్పుడు ఒకడు వేసాడు కంకణం. అలా కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆయనకి అన్ని కంకణాలు వేశారట. ఆ కంకణములు ఈ వెనక్కి ముందుకి కదులుతూ ఠింగ్ ఠింగ్ అని ఒక అద్భుతమైన జనత్కారం చేస్తాయన్నమాట. గాజులు గలగల్లాగే మగవాళ్ళ చేతులకు ఉన్నటువంటి కంకణములు కూడా చేతులు కదిలినప్పుడు శబ్దం చేస్తాయి. అలాంటి పవిత్ర హస్త కంకణ జనత్కారం శబ్దము ఎక్కువైపోతూ ఉండగా ఇచ్చాడన్నాడు ఆయన. అంత పవిత్రపు చేతితో నాకు పవిత్రమైన తాంబూలం ఇచ్చాడు. ఆ తాంబూలం పుచ్చుకుని నేను పాండురంగ మహాత్మ్యం రాశానన్నాడే. ఆయన పద్యాలు ఒక్కొక్క పద్యానికి అర్థం చెబుతూ ఉంటే మధురంగా ఉండవు మరి. ఎందుకు చెప్పాను ఇదంతా, ఆయన ఈ ఘట్టాన్ని అద్భుతంగా రాశాడు. శివుడు పార్వతి సంభాషిస్తూ ఉంటే కుమారుడు రావడం, వెంటనే ఈయన తాంబూలం అమ్మడం, తర్వాత పౌరాణికాసనం మీద కూర్చున్నప్పుడు, ఉత్తప్పుడైతే మూడు పిల్లలు పక్క పక్కనే కూర్చోవాలి, ధర్మం ప్రకారం అర్ధనారీశ్వరులు పక్క పక్కన కూర్చోవాలి. కానీ ఇప్పుడు ఆవిడ ధర్మ సందేహాలు అడిగింది, సందేహాలు తీర్చుకోవాలి. కొడుకు కూడా సందేహాలు అడిగి ఆ సందేహాలకు సమాధానం వినాలి. వినేవాడు ఎప్పుడూ కూడా కింద కూర్చోవాలి, చెప్పేవాడు కొంచెం ఎత్తు స్థానంలో ఉన్నతాసనంలో కూర్చోవాలి. ఎంత గొప్ప భార్య అయినా సరే భర్త గారు పురాణం చెబుతున్నప్పుడు వినాలనుకుంటే మాత్రం ఎదురుకుండా కూర్చోవాలట. పక్కన కూర్చుని నిద్రపోవాలనుకుంటే కూర్చోవచ్చు పర్వాలేదు. కాబట్టి ఆవిడ ఎదురుగుండా కూర్చుంది, స్వామివారు కుమారస్వామి ఎక్కడ కూర్చుని ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు ఆయన సమాధానం చెప్పాడు. అలా స్కందుడు ప్రశ్న వేసి సమాధానం పొందిన పురాణం గనక కూడా దీన్ని స్కాంద పురాణం అన్నారు. స్కందవాచ అని మొదలవుతుంది అనమాట. స్కందుడు ఇలా అడిగను, భగవన్ సర్వలోకానాం కర్త హర్త పితా గురుహు. భగవంతుడా, నీవే సమస్త లోకాలని సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు, నాశనం చేస్తున్నావు. అన్ని లోకాలకి తండ్రివి, గురువువి నీవే. సమస్త జీవులకి క్షేమం కలిగించడానికే తపస్సు చేస్తూ ఉంటావు. అందుకే నిన్ను అడుగుతున్నాం, భూలోకంలో పరమ పవిత్ర తీర్థం ఏది? అక్కడ నది ఉండాలి, కొండ ఉండాలి, ఆ కొండకి గుహలు ఉండాలి, అక్కడే రెండు నదులు ఏకకాలంలో దర్శనమివ్వాలి, అది ఎల్లకాలంలో చల్లగా ఉండాలి, సిద్ధులు తిరిగే స్థలం అయి ఉండాలి, అక్కడ వనం ఉండి ఉండాలి, ఇవన్నీ ఎక్కడుంటాయని అడిగాడు. అప్పుడు శివుడు, అటువంటి ఏకైక స్థలం ఈ సృష్టిలో ఒక బదరి మాత్రమే, అది మనకి భుక్తి ముక్తి కలిగించే దివ్యక్షేత్రం. కృతయుగంలో ఆ క్షేత్రాన్ని ఏమంటారు, ముక్తిప్రద అంటారు. కృతే ముక్తిప్రదా ప్రోక్త, కొంచెం వినండి, కృతే ముక్తిప్రదా ప్రోక్త త్రేతాయాం యోగ సిద్ధిదా విశాలే ద్వాపరే ప్రోక్త కలౌ బదరికాశ్రమ. బదరి అనేటటువంటి వనము కృతయుగంలో ముక్తిప్రద అని పిలువబడింది, అంటే ముక్తి క్షేత్రం. కృతయుగంలో అక్కడికి వెళ్ళాడంటే ముక్తి వచ్చి తీరుతుంది. ఇంకా త్రేతాయుగంలో యోగ సిద్ధిదా, యోగం సిద్ధించే స్థలం అని దానికి పేరు. విశాల ద్వాపరే ప్రోక్త, ద్వాపరయుగంలో విశాల క్షేత్రం అంటారు. కలియుగంలో బదరికాశ్రమం అంటారు. ఎప్పటికి కూడా మీరు బదరి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొచ్చండి. ఇందులో అక్కడికి వెళ్ళగానే జై బోలో బదరి విశాల్కి అంటారు అవునా, ఆ విశాల శబ్దం ద్వాపరయుగంది. ఇప్పుడు బదరి, రెండూ కలిపి బదరి విశాల్కి అంటారు. చూసారా, ఆ క్షేత్రాన్ని ద్వాపరయుగంలో విశాల క్షేత్రం అంటారు. బదరీనాథుడు అనకుండా విశాలుడని అంటారు ఎక్కువగా. ఈ విధంగా నాలుగు యుగాల్లో నాలుగు పేర్లతో ఉన్నప్పటికీ మొత్తం మీద అది బదరికా క్షేత్రమే. ఆ క్షేత్రం 1000 అశ్వమేధ యాగం వల్ల ఫలితం ఇస్తుంది. నిత్యం వాయువును మాత్రమే తింటూ తపస్సు చేయడం వల్ల వచ్చే ఫలితం ఇస్తుంది. ఆ క్షేత్రం ముక్తినిస్తుంది, యోగాభ్యాసం సిద్ధిస్తుంది. ఇంకా పవిత్ర క్షేత్రాల్లో అంతకంటే విశాల క్షేత్రం లేదు కనుక అది విశాల క్షేత్రం. అది జీవుడికి స్థూలము సూక్ష్మము అని రెండు శరీరాలు ఉంటాయండి. ఇది స్థూల శరీరం. మనం ఈ శరీరం విడిచిపెట్టాక మన ఆత్మ అత్య అత్యంత సూక్ష్మమైపోతుంది. దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. దీనిని అంగుష్ట ప్రమాణమైన శరీరంలో ముందు ప్రవేశపెడతారు. అది కూడా సూక్ష్మ శరీరం అనే పిలువబడుతుంది. ఈ స్థూల సూక్ష్మ శరీరములు రెండింటినీ తెలుసుకునే జ్ఞానం ఈ క్షేత్రం ఇస్తుంది కనుక దానికి విశాల అని పేరుటండో. విశాల అంటే అర్థం ఏమిటి? ఏది స్థూల శరీరము, ఏది సూక్ష్మ శరీరము, శరీరం విడిచాక ఏ ఏ శరీరాలు ధరిస్తాం, ఎన్ని జన్మలు ఎంత పూర్వం ఎత్తాం, ఇంకెన్ని ఎత్తబోతున్నాం, ఈ ఎత్తే జన్మలు ఎత్తకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అనే జ్ఞానం మనకి ప్రసాదిస్తోంది కనుక దాన్ని విశాల క్షేత్రం అంటారు. మొత్తం మీద విశాల అంటే అర్థం ఏమిటి? స్థూల సూక్ష్మ శరీర అవగాహన జ్ఞానం మనకు అందిస్తుంది. స్థూల సూక్ష్మ శరీర అవగాహనమును మనకి కలిగించేటటువంటి క్షేత్రం కనుక విశాల క్షేత్రం అన్నారు. అక్కడ చాలా కాలం పాటు రేగు చెట్లు వనం ఉండేది, ఇప్పుడు తగ్గిపోయాయి. సంస్కృతంలో బదరి అంటే తెలుగులో రేగు. ఆ బదరి ఫలాలు ఎంతంత ఉండేవిటండి, మంచి పెద్ద పెద్ద పళ్ళు. ఈ పళ్ళు పండి బాగా ముగ్గిపోయి అందులోంచి రసం కారేదట. సాధారణంగా రేగు పళ్ళ రసం అంత ఎక్కువగా కారదు, బాగా నొక్కితే అందులోంచి రసం వస్తుంది. కానీ అక్కడ ఎవరు నొక్కకుండానే ఆ బదరి పళ్ళలోంచి రసం కిందకి ప్రవహించేదిట. అందువల్ల ఏమైంది, దానికి బదరీ అని పేరు వచ్చేదట. అమృత రసం అక్కడ బదరీ చెట్ల నుంచి రావడం వల్ల. అమృతం శ్రవతే యాహి బదరీతరు యోగతః, అమృతం వంటి బదరీ ఫలాల రసం, రేగుపళ్ళ రసం అక్కడ ప్రవహించటం వల్ల బదరికాశ్రమము అని దానికి పేరు. నిరంతరం విష్ణుమూర్తి అక్కడ ఉంటాడు. విష్ణుమూర్తి ఉన్న చోట శివుడు ఉంటాడు, ఆ ఇద్దరు ఉన్న చోట బ్రహ్మ ఉంటారు. అక్కడ మహానుభావులైన ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు. అక్కడ ఒకేసారి రెండు నదులు కనపడతాయి బదరికా క్షేత్రం దగ్గర, ఒకటి సరస్వతి మరొకటి గంగానది, అలకనంద అనే పేరుతోటి కనపడుతుంది. గంగానది ఏమో ఎడమవైపు నుంచి వస్తుంది, కుడివైపు నుంచి సరస్వతి వస్తుంది. ఈ రెండు సరిగ్గా మన బదరీనారాయణుని పాదాలకు వచ్చే ప్రాంతంలో కలిసిపోతాయి, ఆ రెండు ఐకమత్యం అయిపోతాయి. ఇంకా అక్కడి నుంచి మనకి సరస్వతి అంతర్వాహిని తప్ప అక్కడ కనపడకుండా పోతుంది అనమాట. పూర్వం తర్వాత మళ్ళీ కనపడేది కురుక్షేత్రంలో. అక్కడ ఇప్పుడు కురుక్షేత్రంలో కూడా నది ఉంటుంది, నీళ్లు ఉండవు, అడుగును ఉంటుంది, అది అంతర్వాహిని అనమాట. కురుక్షేత్రంలో సరస్వతి అనేది అద్భుతంగా ఉండేదండి ఒకప్పుడు, అది కనపడకుండా పోయిందంటే కలియుగ దురదృష్టవశాత్తు శాపవశాత్తు. ఆ ప్రాంతం అతి పవిత్రమైనది. గంగానదిని అక్కడ అలకనంద అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా అనేక దివ్యక్షేత్రాలు అక్కడ ఉన్నాయి అని వాటి గురించి శివుడు స్కందునికి చెప్పాడు. ఆ దివ్య విశేషాలతో మళ్ళీ రేపు మనం యథాప్రకారంగా 6:20కే కలుసుకుంటున్నాం. మనం 5 నిమిషాల్లో ప్రార్థన ముగించుకుని 6:25 కల్లా మొదలెట్టుకునేందుకు వీలుగా 6:20కి ప్రారంభిస్తున్నాం రోజు. ఇంకా మనకి 3 రోజులే మిగిలింది, సోమ మంగళ సాయంత్రం వేళ. ఆఖరు రోజు ఎప్పుడు 10 గంటలకే ప్రారంభమవుతుంది, 12 అయ్యేసరికి ఏమీ ఉండదు. చివరి రోజున మీ అందరూ కూడా పరమ పవిత్రమైన ఈ కళ్యాణ కథలు అన్నీ విని, పవిత్ర కథలు విని, శుభప్రదమైన కథలు విని మీ జీవితం చరితార్థం చేసుకుందురుగాక. వెంకటేశ్వర విలాసం వంటి దివ్య పుస్తకాలు ఇక్కడే ఉన్నాయి, వాటిని కూడా మీరు కొనుక్కుని ఇతరులకు పంచిపెట్టండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.